శ్రీనివాస్ కుమార్, కొండవీటి శ్రీనివాస్ కుమార్ నా పేరు. నేను 2007 బ్యాచ్ చెందిన ఎస్ఐని. నేను ఏలూరు రేంజ్ చెందిన వ్యక్తిని. ఏలూరు రేంజ్లో నేను సెలెక్ట్ అయ్యాను, కానీ నా ప్రాపర్ వచ్చి గుంటూరు. గుంటూరు జిల్లాలో గుంటూరు టౌన్లో ఏటీ అగ్రహారం సొంతూరు. మా ఫాదర్ రిటైర్డ్ ఎస్ఐ. కృష్ణా జిల్లాలో చేయడం వలన సర్వీస్ నేను ఏలూరు రేంజ్ సెలెక్ట్ అయ్యడం జరిగింది. బ్రదర్ మహేష్ గారు నాకు పాపం చాలా ఒక 6 నెలలు సంవత్సరం సుమారుగా నేను యాడ్ అయ్యి 50 సంవత్సరం అవుతుందేమో అప్పటి నుంచి అడుగుతున్నారు బ్రదర్ సాక్ష్యం చెప్పండి. నా ఉద్దేశం ఏంటంటే ఇంకా నేను పరిశుద్ధంగా లేను, పరిశుద్ధంగా పర్ఫెక్ట్గా అయ్యాక చెప్తాను అని ఒక భావన ఉండేది నాలో. దాని వల్ల ఇంకా కొంత టైం కావాలి, ఇంకొంతకంత టైం కావాలని అడుగుతూ ఉండేవాడిని. కానీ మన జీవితం క్రైస్తవ జీవితం ఒక పోరాటం. చిన్నప్పటి నుంచి మన క్రైస్తవంలో ఉన్న క్రైస్తవ జీవిత పోరాటం అనేది రీసెంట్గానే తెలుసుకున్నా, ఒక 5 సంవత్సరాల క్రితం సుమారుగా. సో ఆ పోరాటం ఎప్పుడు ఉంటుంది, శోధనలు ఎప్పుడు వస్తుంటాయి, ఓవర్కమ్ అవుతుంటాం, దేవుని ప్రయాణిస్తుంటాం ఓపికతో. ఎబ్రీ పత్రికలో అన్నట్టుగా 12:1 వచ్చిన అన్నట్టుగా. అయితే బ్రదర్ మహేష్ బ్రదర్
చెప్పండి,
సుమారుగా మన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు ఈ లైన్లో?
లైన్లోక ప్రస్తుతానికి అయితే డైరెక్ట్ గా 72 కుటుంబాలు వచ్చాయి, 120 దాకా వస్తారు.
పల్లి పల్లి బ్రదర్, నేను ఎందుకు అడిగానంటే ఇంతమంది నేను నాకు నాకు దేవుడు ఈ అవకాశం ఇచ్చినప్పుడు ఈ వాక్యం సాక్ష్యం చెప్పుకోవడానికి ఇంతమంది సమక్షం చెప్పుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకని అడిగాను బ్రదర్, ఒక చిన్న ప్రార్థన చేసి నేను ఆ వాక్యం స్టార్ట్ చేస్తాను బ్రదర్. నా సాక్ష్యం మిక్కిలి ప్రముఖం చేసేయ, ఈరోజు మీ సమక్షంలో నేను నా సాక్ష్యాన్ని చెప్పుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వేలాది వందనాలు. నాకు ఈ సాక్ష్యం చెప్పుకోవడానికి మనుషులు గొప్ప కాదు తండ్రి, మీ గొప్ప కోసం నేను ప్రయాసపడుతున్నాను. మీరు నా జీవితంలో చేసిన మేలుని గురించి నేను తలంచుకున్నాను తండ్రి. నాకు శక్తినిచ్చి వాక్యానుసారంగా నేను చెప్పే విధంగా, నేనైతే అంధకారంలో ఏమైనా వాక్య విరుద్ధంగా చెప్పినట్లయితే నన్ను క్షమించి మీ కృప నాపై ఉంచమని మా ప్రభువే నేసి క్రీస్తునామ పెట్టబట్టి నేను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన జీవితంలో దేవుడిని మనం గ్రహించిన విధానం, నేను నా జీవితంలో నేను దేవుని గ్రహించిన విధానము, నా జీవితంలో తర్వాత జరిగిన పరిణామాలు, ఇవన్నీ నా జీవిత అనుభవాన్ని బట్టి దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నేను గ్రహించగలిగాను. మన బైబిల్లో చెప్తుంది బైబిల్ అనుభవపూర్వకమైన జ్ఞానం అని చెప్పి, చాలా సందర్భాల్లో అనుభవపూర్వకమైన జ్ఞానం అని చెప్తుంది బైబిల్ చెప్తుంది మనకి. ఇప్పుడు ప్రసంగి గ్రంథంలో మన నా జీవితంలో 2015లో నేను దేవుణ్ణి నమ్ముతున్నానండి. 2015లో దేవుని నమ్ముతున్నానంటే చిన్నప్పటి నుంచి నాకు దేవుని పరిచయం ఉన్నారు, కానీ గ్రహించలేకపోయాను దేవుణ్ణి. 2015లో గ్రహించాను ఒక ఇన్సిడెంట్. 2015లో నేను భీమవరం 2 టైమ్ ఎస్ఐగా చేసినప్పుడు ఒక లాకప్ డేట్ ఒకటి జరిగింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత అవన్నీ నేను దేవుణ్ణి గ్రహించటం మొదలుపెట్టాను. ఆ పరిణామాలు, దాని తర్వాత దేవుడు నా జీవితంలో చేసిన అద్భుత కార్యాలు నేను గ్రహించి దేవుణ్ణి ఎదుగుతూ ఈ రోజు వరకు నా ప్రయాణాన్ని కొనసాగిస్తూ నా జీవితాన్ని నేను పరిశుద్ధం కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. బైబిల్ వాక్యజ్ఞానంలోకి వెళ్తే వాక్యంతో స్టార్ట్ చేస్తాను నా ఇంట్రడక్షన్కి. ప్రసంగి అధ్యాయం 3:10 ప్రసంగి 3:10 నరుడు అభ్యాసం పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవం నేను చూచుకుని అని అంటుంది. అదేవిధంగా 2 పేతురు 2:20 కూడా వారు ప్రభువును రక్షకుడైన యేసుని క్రీస్తునే విషయమై అనుభవ జ్ఞానం చేత ఈ లోకమాన్యమును తప్పించుకునే తర్వాత, ఇక్కడ కూడా అనుభవ జ్ఞానం చేత అని అంటుంది. తీతుకు 1:4 దేవుడు ఏర్పరచుకునే వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమదు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తమును అనుభవ జ్ఞానం నిమిత్తము చక్కగా అనుభవ జ్ఞానం అనుభవించాలనుకుంది చాలా చోట్ల. ఈ మన అనుభవ జ్ఞానం దేవుడు మన జీవితంలో మనకున్న ఆ పరిస్థితి నుంచి దేవుడు మనకి ఆ జ్ఞానాన్ని ఇస్తాడు, ఆ గ్రహింపుని ఇస్తాడు అని నేను గ్రహించాను నా జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని. నేను 2015 భీమవరం టూ టౌన్ ఎస్ఐగా చేస్తున్నప్పుడు, అది ఒక ఎస్హెచ్ఓ పోలీస్ స్టేషన్, సిఐ గారు ఉంటారు, ఇద్దరు ఎస్ఐలు ఉన్నాము, ఒక ఆయన ర్యాంకర్ ఎస్ఐ గారు. ఆయన నేనేమో ఒక నేను ఒక నేను లాన్ ఆర్డర్ కేసెస్ ఇన్వెస్టిగేషన్ చేస్తాను, ఆ ఎస్ఐ గారు ప్రాపర్టీ అఫెన్సెస్ ఇన్వెస్టిగేషన్ కు రికవరీ సాయం చేస్తారు పాప. అయితే ఈ ఆ సందర్భంలో అలాంటివి జరుగుతున్నది, ఆ కేసెస్ ఇన్వెస్టిగేషన్ అయ్యి ఆ పరిస్థితిలో ఉండగా నాకు మా మిస్సెస్ ప్రెగ్నెంట్ అయ్యారు, ఆవిడ డెలివరీ అయ్యారు, ఆవిడ గుంటూరులో ఉన్నారు. నాకు పెటర్నిటీ లీవ్ శాంక్షన్ అయింది, నేను పెటర్నిటీ లీవ్ శాంక్షన్ అయింది కాబట్టి నేను ఆ పెటర్నిటీ లీవ్ ఆఫీసర్స్ని అడిగాను, సార్ నేను లీవ్ మీద వెళ్తాను, నాకు అవకాశం ఇవ్వండి, నేను నా వైఫ్ డెలివరీ అయ్యారు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తే, ఈ యూఏ కేసెస్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉన్నాయి, నువ్వు యూఏ కేసెస్ కంప్లీట్ చేసి వెళ్ళి అప్పటి వరకు వెళ్తావు అని నాకు అవకాశం ఒక టాస్క్ ఇచ్చారు. సరే ఇక నాకు యూఏ కేసెస్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ వాటి కోసం నేను రికార్డ్స్ కలెక్ట్ చేసుకోవటం, మళ్ళీ వెళ్ళిపోతాం, ఏ ఊరు అంటే ఏ ఊర్లో ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంటాయి పనుకొని లేకపోతే ఇంకెక్కడికైనా అట్లా ఇంకా మూమెంట్ చేయటం, నా ఆవేశం ఏంటి త్వరగా కంప్లీట్ చేస్తే నేను పెటర్నిటీ లీవ్ మీద నేను మా వైఫ్ని నా బాబుని చూస్తానని ఇట ఆనందం. అది అలాంటి మూమెంట్స్. అవి నేను ఒకరోజు అదేవిధంగా తణుకు ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాను. ఇన్వెస్టిగేషన్కి వెళ్ళి నేను అక్కడ ఉండిపోవచ్చు, ఎందుకంటే తణుకు టౌన్ ఎస్ఐ చేశాను దీనికి ముందు నేను. మరి నా ఆత్రం ఏంటంటే త్వరగా క్లేస్ కంప్లీట్ చేసి అక్కడ నాకు లాడ్జ్ ఇస్తారు, అకామిడేషన్ అన్నీ ఇస్తారు కూడా. కానీ భీమవరం వచ్చేసి త్వరగా కేసు కంప్లీట్ చేసుకోవాలా, ఎందుకంటే మా ఇంటి దగ్గర మా వైఫ్ కూడా లేదు, హౌస్ ఒక్కరిని అయినా సరే త్వరగా వచ్చేయాలి కేసు కంప్లీట్ చేసుకోవాలని నైట్ నైట్కి వచ్చేసా. ఇన్వెస్టిగేషన్ కేసెస్ పట్టుకొని తర్వాత ఫర్దర్గా అప్పటికి నేను వచ్చి 2 అయిపోయింది రాత్రి, తెల్లవారుజామున 2 అయింది. ఇంకా మార్నింగ్ సిఏ గారు చెక్ కాన్ఫరెన్స్ వస్తారు, తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళిపోతారు, ఆయన ఇంప్రెస్ చేయాలి కేసు బాగా చేశాను త్వరగా కంప్లీట్ చేయాలి, ఆయన పైన పర్మిషన్ ఇస్తారు వెళ్ళచ్చు ఆనందంగా. అది నా ఆశ ఇంకా అలా ఉండేది. ఆ టైంలో ఇంకా 2 వచ్చాను, కొడుకున్నాను, హడావిడిగా ఇంకా 7:30 అయిపోతుంది, నేను హడావిడిగా బ్రష్ చేసేసుకున్నాను. సిఏ గారు వెళ్ళిపోతారేమో 8:30కి ఆయన సెట్ కాన్ఫరెన్స్ వస్తారు, తర్వాత వెళ్ళిపోతారు హాఫ్ అన్ అవర్లో, మళ్ళీ ఆయన బ్రష్ అయ్యి స్నానం చేసి వచ్చేవి లేట్ అవుతుంది, మళ్ళీ నేను ఈలోపు మళ్ళీ కేసులు పట్టేస్తాను, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ వెళ్ళిపోవాలా, ఈ రోజు ప్రోగ్రెస్ ఆయన చెప్పాలా, ఆయన ఇంప్రెస్ చేయాలా, మళ్ళీ నేను వచ్చేప్పటికి ఎంత టైం అవుతుంది, మళ్ళీ ఆయన ఉంటారు ఇదే ఆత్రం అనమాట. ఇంకా నేను వచ్చేసాను, ఇంకా అసలు హడావిడిగా వచ్చేసాను స్టేషన్కి, ఆయన సెట్ కాన్ఫరెన్స్ ఉన్నారు. పాపం ఎస్ఐ గారు ఇంకో ఎస్ఐ గారు నైట్ రౌండ్ చేసి ఆయన వెళ్ళిపోయి పడుతున్నాను, ఇంకో ర్యాంకర్ ఎస్ఐ గారు. నేను వచ్చేసాను, ఇంకా ఆఫీస్లో సార్ని కలిసాను, సెట్ కాన్ఫరెన్స్ అయిపోగానే 8:30 తర్వాత నేను సార్ని రిక్వెస్ట్ చేశాను, సార్ ఇలాగా కేసులు చేశాను సార్, ఇంక ఈ రోజు కూడా ఒకసారి తనకు వెళ్ళిపోయి నేను ఆ కేసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి సార్, త్వరగా కంప్లీట్ చేసేస్తాను, నాకు పట్టినట్లు మీద వెళ్ళిపోతాను సార్ అంటే ఓకే అలాగే త్వరగా చేసుకోవాలి అన్నారు. ఇక తర్వాత నేను వెంటనే వెళ్ళి నా రూమ్లో కూర్చొని నేను చదువు ఇంకా నేను రికార్డ్స్ చూసుకుంటున్నాను, ఇంకేమన్నా నా మూమెంట్ వెళ్ళిపోవాలి త్వరగా మళ్ళీ వెళ్ళిపోవాలి కేసులు ఫైనలైజ్ చేయాలని. అక్కడ అది పరిస్థితి ఆ టైంలో 7:30 తర్వాత అక్కడ సెక్షన్కి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు, 7-2 మనకు తెలుసు, 7-1, 1-9 ఏ శైలి ఇద్దరు మార్చుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఒక జీడీ ఉంటుంది, ఆ జీడీలో వాళ్ళు రాసుకుంటూ ఉంటారు. అన్నింటిలో ఏమి రాసుకుంటున్నారు అంటే ఎస్హెచ్ఓ జీడీలో తెలియదు, ఎస్హెచ్ఓ జీడీ సిఏ గారు రన్ చేస్తారు, ఆయన కింద ఉన్న ఇద్దరు ఎస్ఐ రన్ చేస్తుంటాం. ఆ సిఏ గారు ఆప్షన్స్లో ఉన్నప్పుడు మీకు తెలుసు, అందరికీ తెలిసింది మన డిపార్ట్మెంట్కి. మా ఓకే అయితే అప్పుడు ఒక ఎస్ఐ గారు పాపం ర్యాంకర్, ఆయన ఆయన 8:30 పావుదల 9 కంగారుగా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నారు లాకప్ దగ్గర నుంచి. నేను ఇంకా నేను బయలుదేరే పరిస్థితిలో ఉన్నా, ఇంకా స్టేషన్లో మార్నింగ్ ఎవరుంటారు, బయలుదేరే పనిలో నేను ఉన్నా లెగ్ సార్ వెళ్తుంటే ఇంకా మన సార్ 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 లాకప్లో వాడు సూసైడ్ చేస్తున్నారు సార్, అది ఎవరండి అని. అతను నిన్న రిష్ణు ఎస్ఐ గారు మన ఇంట్లో ఎస్ఐ గారు తీసుకొచ్చారు కదా సార్, అతను చేసుకున్నాడు సార్ అన్నది. వినంగానే పోలీస్ స్టేషన్ ఒక ఇన్సిడెంట్, ఒక అతను సూసైడ్ చేసుకున్నాగానే జనరల్గా మనం ఒక ఒక సీనియర్ ఆఫీసర్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్లో రియాక్ట్ అవుతాను ఇమీడియట్గా. నేను అవును అవును ఎవరెవరు చూద్దాం పదండి అని ఇమీడియట్గా ఆయనతో పాటు వెళ్ళి చూసా. చూస్తే అప్పుడు నిజంగా అతను ఎవరో కానీ ఆ పర్సన్ హ్యాంగ్ చేసుకుని బాత్రూమ్లో కనిపిస్తా ఉన్నాడు. అయ్యో ఇంకా అది చూడంగానే గుండె జల్లు మంది. నా సర్వీస్లో నేను ఎప్పుడు భయపడలా, భయపడిపోయా, భయం వచ్చేసింది నా హృదయంలో వచ్చేసి నా చేతులు పూలబడ్డా. విషయం ఏంటి, విషయం ఏంటంటే అతను పాపం వచ్చి చెప్పి ఏంటండి ఎవరండి ఎవరంటే ఎస్ఐగారు తెచ్చారు సార్, పాపం నైట్ పెట్టారు, సెంట్రిఫ్యూషన్ కూడా వేసాము, మరి అతను బాత్రూమ్ స్నానానికి వెళ్ళాడు, హ్యాంగ్ చేసేస్తున్నాడు సార్, ఎవరు చూడలేదు సార్, అది దాన్ని కంగారు పడిపోతున్నాడు ఆయన. కంగారు పడిపోతూ జీడీలో రాశారు ఎవరికైతే సెంట్రల్ బుక్, ఆయన జీడీ రాయలే పాపం, ఆయన జీడీ రాయలే, ఆయన ఇంకా ఇప్పుడు ఆ సెంట్రిఫ్యూషన్ పక్కన ఆడుకుంటూ మీరు ఒప్పుకోండి మీరు ఒప్పుకుంటే ఎవరు ఒప్పుకుంటారు అందరూ పారిపోయారు. కేసీఆర్ గారు పెద్ద ఆయన కదా వండిపోతున్నాడు పాపం, ఆయనకి ఏం చేయాలి అర్థం కాల. నేను ఏం చేయాలి, నేను ఎక్కడ నేను ఉన్నాను ఆ సిచ్యువేషన్లో. నాకు భయం వచ్చింది గుండెలో, భయం వచ్చేసింది ఆడెవడో తెలియదు వాడెవడో తెలియదు, నేను అసలు ఆ స్టేషన్కి రావాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకు వచ్చాను ఈ సిచ్యువేషన్ నేను అక్కడ, ఏంటి ఏ బలమైన శక్తి నన్ను తీసుకొచ్చి పెట్టింది, నేను ఎందుకు ఈ కష్టాల్లో ఎగురుతున్నాను, ఎవరేమి నా మీద రాస్తారేమో ఏంటి అని భయపడి ఆ గదిలో అలాగే ఉండిపోయా. నాకు అర్థమైపోయింది ఎందుకు ఇలాగని, ఏంటి ఒక అద్భుతంగా ఆ సిచ్యువేషన్కి నేను ఎందుకు వెళ్ళాను, నాకు సంబంధం లేదు, నేను చూడలేదు అతను ఎవరు, అసలు అతను ఎందుకు తెచ్చారు. తర్వాత అడిగితే ప్రాపర్ డెఫినెట్ని పాపం ఎస్ఐ గారు తీసుకొచ్చారు, అది అని ఏదో చెప్పారు. సరే ఆయించి నేను ఎక్కడ, నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే భయం అనే దానికి అన్నిసార్లు భయం 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 అని, భయం ఎందుకు వస్తుంది, భయం మన దేవుణ్ణి నమ్ముతున్నాం కాబట్టి. నేను ఆలోచించడం మొదలుపెట్టాను దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నామో. మనకి చిన్ననాటి నుంచి కొంతవరకు దైవభీతి ఉంది కాబట్టి దైవ సంకల్పం ప్రకారం మనం ఆలోచించాం. ఇంత భయంకరమైన సిచ్యువేషన్లో నేను ఎందుకున్నా, ఇంత భయం ఎక్కిపోతుంది. పాపం వాళ్ళు సరే సిఏ గారిని పిలిచారు, అతను వచ్చారు ఒక ఏసీ గారికి, సార్ సిఏ గారికి ఫోన్ చేయండి సార్ అంటే నాకు వణుకు వస్తుంది, నేను భయపడ్డా, నా జీవితం ఎప్పుడు భయపడ్డా, భయపడుతూ నేను అన్నా నాకు ఉంటే సిఏ గారికి మీరు ఫోన్ చేసి నాకు చేయలేకపోతున్నాను. నెక్స్ట్ వాళ్ళందరూ ఇక్కడ స్టాఫ్ వచ్చారు కొంతమంది, పాప మా ఎస్ఐ గారు నైట్ కెళ్ళి ఎస్ఐ గారు కూడా ఆయన బయలుదేరొచ్చారు, ఆయన కందరు పెడుతున్నారు ఆయనకి. ఇంకా సిఏ గారు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు, ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చేశారు, గోడని తీసుకెళ్ళారు హాస్పిటల్కి. వాళ్ళ తాలూకా వాళ్ళు కామన్గా చేస్తారు కదా గౌరవాలు ధర్నాలు చేశారు. ఆ టైంలో కూడా నేను ధైర్యంగా వెళ్ళలేకపోయాను వాళ్ళకి, మళ్ళీ వాళ్ళకి అంటే సబ్జెక్ట్ తెలియదు నాకు, ఎవరికి ఎవరిని తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, ఏమైంది తెలియదు, స్టన్ అయిపోయాను. ఎవరిని నేను ఆ ఏసీ గారు ఒకళ్ళు ఇద్దరు కాన్షియస్ ఉన్నారు, నేను సడన్గా ఎందుకు ఉన్నాను ఇక్కడ, నేను ఎందుకు వెళ్ళి చూడాలి, అసలు ఏంటి ఈ సిచ్యువేషన్ అంత ఇలా ఏర్పడింది ఆలోచించడం వల్ల పెట్ట. సరే ఈ లోపు అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళంతా ఇంకా అన్ని మాట్లాడుకుంటున్నారు, ఏసీ గారు పండుగ శ్రీనివాస్ కుమార్ ఏసీ గారు పనిచేసారు కదా అని వీళ్ళు జనరల్గా మాట్లాడతారు కదా సార్, లేదు సార్ ఆయన పక్క రూమ్లో కూర్చొని ఉన్నారు సార్, అవును ఇంత ప్రాబ్లం జరుగుతుంటే ఆయన రావాలి కదా సాయం, కరెక్టే వాళ్ళు చెప్పింది కరెక్ట్, 100% కరెక్ట్, సాయం రావాలి కదా, హాస్పిటల్కి రావాలి కదా, దాని దగ్గరికి నిలబడాలి కదా, మళ్ళీ ఇక్కడ డెడ్ బాడీని తీసుకెళ్ళేటప్పుడు రావాలి కదా, ఎందుకు ఎక్కడున్నాడు అక్కడ దాక్కున్నాడు, కరెక్టే దాక్కున్నాం కదా, తప్పే కదా, ఎందుకు తప్పు, ఎందుకు దాక్కున్నాం, భయం ఎందుకు వచ్చింది, భయం ఆలోచించా ఆలోచించా బ్రదర్. ఇంకా ఓకే భయం, ఆ ఇన్సూరెన్స్ అన్నీ జరుగుతాయి 1 by 1 ఇలాగా తీసుకెళ్లారు, అక్కడ ఇష్యూస్ జరిగినాయి, దన్నాలు అయింది, ప్రాబ్లమ్స్ అయినాయి, నెక్స్ట్ 176 సిఆర్పీస్ కట్టారు, తర్వాత 176 సిఆర్పీస్ కట్టే ముందు 109 సిఆర్పీస్ ఎస్ఐ గారు వేరే ఎస్ఐ గారు 109 సిఆర్పీస్ కట్టారు, రికార్డ్ బిల్డప్ చేశారు, అంతా అయిపోయింది, రికార్డ్ బిల్డప్ చేశారు మనకు తెలిసింది, దాని ప్రకారం ప్రిపేర్ చేసుకొని అంతా అయిపోయింది. కానీ నాకు ఉండేలో భయం ఉంది, నిజంగా నాకు సంబంధం లేదు, నేను తీసుకురాలేదు, నేను తేలేదు, నేను చూడలేదు, నాకు ఏమీ లేదు, కానీ నాకు భయం, నాకు ఎదుర్కొంటానా, నాకు ఎదుర్కొంటానా, మీరు అయితే భయం ఎందుకు వస్తుంది అనేది బైబిల్ ప్రకారం మనం మాట్లాడుతున్నాం. ఈ భయము, దేవుడి భయం మనకు ఎప్పుడు వస్తుందంటే, మనం పాపం చేయకుండా, మనం పాపం చేసినట్లయితే గతంలో దేవుని భయం మన హృదయంలోకి వస్తుంది. దేవుడు గద్దించాలి, నేను గ్రహించాలి, దేవుడు గద్దించండి అందని నేను గ్రహించాలి. దేవుడు నన్ను ఎందుకు గద్దించాడు, నేను ఎందుకు భయపడ్డాను? ఒకవేళ భయపడితే దేవుడే నన్ను గద్దించాడని నేను ఎలా గ్రహించాను? సో దాని కూడా అని చెప్తాను. నా కుమారుడా, నేను అప్పుల్లో ఇంకా దేవుడి వైపు చూసిన తప్పుడు దేవుడి వైపు చూడటం మొదలుపెట్టాను. అప్పుడు ఒక వాక్యం నాకు, నేను చూసిన వాక్యం అది, నా కుమారుడా యెహోవా శిక్షను ధృవీకరించవద్దు. సామెతలు 3:11-12, ఆయన గద్దింపు నాకు తీసుకువద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించి రీతిగా యెహోవా తాను ప్రేమించే వారిని గద్దించిన వాక్యం పడుతుంది. చదువుతున్నాను ఇంకా బైబుల్ చదువుతూ మూడు పెట్టేశాను. ఇంకా భయం వచ్చింది కదా. భయం ఎందుకు వచ్చింది అంటే, భయం మనం చేసే పాపాలే, పాపాలు దుఃఖం అన్నీ వచ్చేస్తాయి కదా. భయము ఎందుకు భయం పెట్టారంటే, దేవుడు మన హెబ్రీ 3:8-10 ఒక్క నిమిషం, నిర్గమాకాండము 20:18-19-20, ప్రజలందరూ ఆ ఉరుములు మెరుపులు ఆ బూరధ్వనియు, నిర్గమాకాండం 20:18-19-20, ప్రజలందరూ ఆ ఉరుములు మెరుపులు ఆ భూమి ఆ బూరధ్వనియు ఆ పర్వత ధూమము నుంచి చూచి భయపడి తొలగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాటలాడుము, మేము విందుము, దేవుడు మాతో మాటలాడిన ఎడల మేము చనిపోదుము. అందుకు మోషే, భయపడకుడి, మేము పరీక్షించుటకును మీరు పాపం చేయకుండానట్లు ఆయన భయం మీకు కలుగుటకును దేవుడు ఏం చేసినని ప్రజలతో చెప్పెను. పాపం చేయకుండా ఉండినట్లు ఆయన భయం మనకు కలుగుటానికి దేవుడు అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకి ఆ భయాన్ని పెట్టారు. అట్లాగా దేవుడి భయం మనం పాపం చేయకుండా ఉండటానికి, సామెత పహరారులో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుష్యులు చెడుతనం నుండి తొలగిపోవద్దురు వాక్యం మాట్లాడుతుంది కదా. కానీ ఇవన్నీ నీ అనుభవం ద్వారా గ్రహిస్తూ ఈరోజు నేను వాక్యం పూర్ణంగా తయారవటానికి చాలా అవకాశం వచ్చింది. అందుకనే మన జీవితంలో ఏం జరిగినా మనకి మేలే, దాన్ని అనుభవించండి, అనుభవిద్దాం, మనం అనుభవిద్దాం. ఎవరిని తిట్టుకోవద్దు, మన ఆఫీస్ ఉంది కానీ, మన ప్రజల్ని కానీ, మన చుట్టూ ఉన్నాను కానీ, లేకపోతే మనకి ఎవరు కీడి చేయగానే లేదు. మన పాపమే మన కీడికి తెస్తుంది. మనం గ్రహించగలుగుతున్నాం. ఆ గ్రహించే జ్ఞానం దేవుడిచ్చాడు మనకి. ఆ జ్ఞానం ఎలా దేవుడిచ్చాడు, ఎందుకంటే దానికి ఒక ఆశ ఉంది. ఈ భయం గురించి ఇంకోటి ద్వితీయోపదేశాన్ని 31:12 కూడా చదవండి ఎవరైనా తర్వాత. అదేవిధంగా 31:12 ఏం చెప్తారంటే, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములలో ఉన్న పరదేశులేమి, వాటిని నీ నేర్చుకున్నటకై అందరినీ పోగు చేయవలను. అలాగ నేర్చుకునే ఎడల దానిని మెరుగని సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరచుకున్నటకు యోర్దాన్ దాటిపోవచ్చున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకుందురు. యెహోవాకు భయపడుట నేర్చుకుంటాం మనం. చాలా వాక్యం చాలా సార్లు భయం పడితే దేవుడు ఎందుకు భయపడలేదు, మన పాపాన్ని విసర్జిస్తాం. అయితే దేవుడు ఇప్పుడు గ్రహింపు భయపడటం జరిగింది. భయపడ్డాక నేను పూర్ణ హృదయంతో దేవుని ఎదగటం మొదలుపెట్టాను. పూర్ణ హృదయంతో దేవుని ఎదగటం మొదలుపెట్టాం. ఎలా? సంఖ్యాకాండం 32:11, 25 మొదలుకొని పైపాయం కలిగి ఐగుప్తు దేశం నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనీజీయుడు యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప పూర్ణ హృదయంతో వెతికిన వాళ్ళు తప్ప ఎవరు దేవుడిని గ్రహించలేకపోయారు. అదేవిధంగా ఇర్మియా 24:7 వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగినట్లును నేను వారి దేవుడు నగినట్లను నేను యెహోవానని నా మెరుగు హృదయం వారికి ఇచ్చేదను. వెతుకం, దేవుణ్ణి వెతుకుతా ఉన్నాం. ఇంకా భయం, కీర్తన 119:10 నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను. దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెతుకుతా మొదలు పెడతాం. ఇప్పుడు మన జీవితంలో భయం వచ్చినప్పుడే, భయం ఎలా కరోనా లాగే ఏదో భయం రావాలా? ఎవరి జీవితంలో వాళ్ళకి వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి దేవుడి కృప అతని మీద ఉంటే ఖచ్చితంగా ఏదో భయం వస్తుంది. దేవుని మేము వెతకడం మొదలుతాం, పూర్ణ హృదయంతో ఎత్తుతాం మనం. అలాగే అయితే అక్కడి నుండి ద్వితీయోదేశం 4:20 అయితే అక్కడి నుండి మీ దేవుడైన యెహోవాని వెతికినయడైనా మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణాత్మతోనూ వెతుకినప్పుడు ఆయన మీకు ప్రత్యక్షమవుతాను. అదేవిధంగా సామెతలు 8:17 నన్ను ప్రేమించేవాని నేను ప్రేమించుతున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. కనుగొనటం అంటే యెహోవాను 15:10 నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం మీరు నా ఆజ్ఞను గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి మీరు నన్ను నిలిచి ఉంటుంది. సంపూర్ణంగా దేవుని వెతకడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఇక్కడ 24:24 చెప్పిన వారు పూర్ణ హృదయంతో నా ఎదురు తిరిగి రాగా వారు నా జన్మగినట్లు నేను వారి దేవుడగినట్లు నేను యెహోవానని నా మెరుగు హృదయమును వారికి ఇచ్చేదాను. ఎరుగు హృదయాన్ని దేవుడు ఇచ్చాడు, గ్రహించాడు. ఇప్పుడు మన జీవితంలో ఇలా జరుగుతున్నాయి, ఏమిటి ఇలా జరుగుతున్నాయి అనేది కూడా దేవుడిచ్చే గ్రహింపే. అది కూడా గొప్ప మేలు మన జీవితంలో. యోహాను 12:37-40 ద్వితీయోపస్కరణ 29:3-4 హెబ్రీ 3:8-10 గ్రహింపు ఎట్లా ఇస్తాడనేది దేవుడు. హెబ్రీ 3:10 నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడలు అరణ్యంలో శోధన దిన నుండి కోపం పుట్టిన వాళ్ళు మీ హృదయాలు కఠినపరుచుకుని 40 సంవత్సరాలు నా కార్యము చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరం వారి వలన విసిగి వారి హృదయాలోచనలో తప్పిపోతున్నాను ఉన్నారు. నా మార్గం తెలుసుకొనలేదు కనుక నేను కోపంతో ప్రయాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో చేరడని చెప్పి తిని. ఇంకా ద్వితీయోపదేశ 29:34 ఆ గొప్ప శోధనలను సుచిత్రైన మహత్కార్యములను మీరు కన్నులారా సుచిత్రి ఇస్రాయేలీ చూశారు, ఈజిప్ట్లో చూశారు, 40 సంవత్సరాలు చూశారు. ఆయన మోసేవారు లాస్ట్ గా చెప్పేది వాళ్ళకి మాట. ఆయనను గ్రహించు హృదయమును చూచి కన్నులను విని చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. దేవుడు ఇవ్వలేదు ఎవరికి? ఇజ్రాయేలీ ప్రజలకి. 40 సంవత్సరాలు నడిచినా దేవుని దేవుని అద్భుత కార్యాలు చూసినా వాళ్ళు పూర్ణ హృదయంతో దేవుని వెతకలేదు. దేవుడి గ్రహించే జ్ఞానాన్ని దేవుడు వారికి ఇవ్వలేదు అనేది వాక్యం చెప్తుంది. అదేవిధంగా యోహాను 12:37-40 అలాగే ఉంటుంది. హృదయంలో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థత పరచుకున్నట్టు ఆయన వారి కన్నులకు అంధత్వం కలిగజేసి వారి హృదయంలో కట్టిన పరిచయం. మనం పూర్ణ హృదయంతో ఎదుగుతే దేవుడు మనకి జ్ఞానాన్ని గ్రహించేస్తాడని గ్రహించి దేవుడు చూడటం మొదలుపెట్టాను. అయితే దేవుడు నాకు ఎందుకు గద్దించాడు, నా జీవితంలో ఎందుకు గద్దించాడు, నెక్స్ట్ ఏమో నేనేం చేశాను దాని తగ్గి పాపం అనేది చెప్తాను. ముందుగా దేవుణ్ణి నేను గ్రహించడానికి గల అవకాశం ఏంటంటే, చిన్నప్పటి నుంచి మా ఫాదరు హిందూ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ మా మదర్ క్రిస్టియన్ అవటం వలన మా తాతగారు పాస్టర్గా ఉండటం వలన చిన్ననాటి నుంచి ఆయన దగ్గర 3-4 తరగతినప్పుడు కూర్చొని బైబిల్ చదివేవాళ్ళం. చదివినప్పుడు తెలీదు ఎందుకు చదువుతున్నాం అంటే, చదువుతున్నప్పుడు అనుకోకుండా ఆ జ్ఞానాన్ని దేవుడు హృదయాల్లో, ఆ విశ్వాసాన్ని దేవుడు హృదయాల్లో ఉంచాడు కాబట్టి అది అలా పెరుగుతూ ఉంది. మా నాన్నగారు రిటైర్ అయిన తర్వాత మాకు నాకు ఆర్థిక ఇబ్బందులు వచ్చి కొద్దిగా, మా నాన్నగారు రిటైర్ అయ్యాక అవన్నీ ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. ఆర్థిక ఇబ్బందులు వచ్చిన తర్వాత మేము ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాకు గుంటూరులో ఒక చిన్న పూరీలు ఉండేది. అది ఊరిని అలాగా హాలిడేస్కి వచ్చినప్పుడు సమ్మర్ హాలిడేస్కి అదే ఒక గెస్ట్ హౌస్ లాగా సరదాగా వచ్చేవాళ్ళం, ఎప్పుడైనా రెంట్కి ఇచ్చేవాళ్ళం. చివరికి వాళ్ళు అక్కడ రెంట్కి ఇచ్చిన వాళ్ళు ఖాళీ చేసి ఆ పూరింట్లోకి వెళ్ళిపోయాం. ఆ పూరింట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఎకనామికల్ క్రైసిస్ వచ్చేసినాయి. ఎట్లా అంటే ఒకన్న మాకున్న పొలం అమ్ముకోవటం కానీ, ఆటో అమ్ముకోవడం, అంటే అప్పుడేదో ఒక బీమా చేస్తూ ఆటో అలాన్ని అమ్మేసుకోవటం మొదలుపెట్టాం. ఆర్థిక ఇబ్బందులు వచ్చాక ఇంకా కూరు గడిచిన ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులు, 3 రూపాయలు మిగులుతాయని చెప్పి గుంటూరు బస్ స్టాండ్ నుంచి ఆ కూరింటికి నడిచి వెళ్ళిన, అదే ఏటి అగ్రహారాన్ని నడిచి నడుచుకుని వెళ్ళిన సందర్భాలు 3 రూపాయలు కోసం భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాం. కాకపోతే నాకు తెలుసు దేవుడు ఇది ఒక అనుభవం నాకు తెలియజేస్తున్నాడు, ఈ పరిస్థితి ఇచ్చాడు. ఒకసారి మంచి స్థానం నుంచి పడిపోయిన స్థానంలోకి వచ్చాము, కానీ ఏదో తెలుసుకోవాలని ఉంది దేవుడి ఉద్దేశం అని చూస్తే పక్కన పాపం రోడ్ మాది హైవే పక్కనే ఉంటుంది కొద్దిగా, ఆ హైవేకి ఇంకొక దగ్గరికి ఉండేవాళ్ళు పక్కన కింద పరదాలు వేసుకొని కూర్చున్నారు. ఎవరు ఈ డైరాలు వేసుకొని వాళ్ళు అమ్ముకుండేవారు. పాపం వర్షం పడిపోయింది, మాది గుంతలు అయిపోతే మేము ఆ రోడ్డు మీద గుంతలు వేసుకున్నాం. వాళ్ళు పాపం ఆ డేరాలో వాళ్ళు వాళ్ళు తడిచిపోయేలాంటే అనిపించింది. ఇలాంటి చూడటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ పరిస్థితి అయితే నాకు ఉండదు, మాకు ఉండదు, కానీ ఈ అవకాశం ఇచ్చినందుకు దాన్ని అయితే దేవుడికి అని ప్రేర్ చేసుకున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఫీల్ అయ్యాం. పాపం వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, దేవుడు నాకు వాళ్ళ వాళ్ళ పరిస్థితి దేవుడు నాకు చూపించాడు. దాన్ని బట్టి నేను వాళ్ళ గురించి అలాగే పేదరికంలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడని ఆనందం పడ్డా. మళ్ళీ దేవుడు నాకు మంచి స్థానాన్ని తీసుకెళ్తాడని నమ్మకం ఉంది. సరే ఆ పరిస్థితుల్లో గ్రూప్స్ రాశాము, మిస్ అయ్యి రాలేదు. 2007లో ఎస్ఎస్ సెలక్షన్ కోచింగ్ వెళ్ళడానికి డబ్బులు లేవు, సెలక్షన్ కోచింగ్ వెళ్ళడానికి డబ్బులు లేవు, ఓన్ ప్రిపరేషను మొత్తానికి సెలక్షన్ టైంలో కూడా చాలా స్ట్రగుల్ చేసేసాను. కాలు వెనుకింది, అయినా సరే ఏలూరు రేంజ్కి వచ్చాను. అసలు నాకు 5 కిలోమీటర్ పరిగెత్తాలంటే చాలా కష్టం. సరే ఇంకా దాని తర్వాత దేవుడు దయ వల్ల నాకు ఉద్యోగం వచ్చింది. ఓపెన్లోనే ఎక్కువ మార్కులు వచ్చాయి. ఎన్సీసీ సర్టిఫికేట్ కింద నాకు ఇచ్చారు ఉద్యోగం. మా బ్యాచ్ అప్పుడు 31 మంది ఉండొచ్చు సుమారుగా. ఎన్సీసీ సర్టిఫికేట్ కింద నాకు ఉద్యోగం వచ్చింది. అప్పుడు ఆ స్ట్రగుల్స్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ టైం ఉండదు, చెప్పలేను. చెప్పాలని ఆశ ఉంది కానీ చెప్పలేను, టైం లేదు, స్పీడ్గానే చెప్తున్నాను. అయితే దేవుడిచ్చిన ఉద్యోగం నేను గ్రహించాను, కరెక్టే, అది దేవుడికిన గద్దే. కానీ పేదరికం దేవుడు తీసుకొచ్చాడు, అవన్నీ ఉన్నాయి జ్ఞాపకాలు, జాగ్రత్తగానే ఉండాలి. 2000 ఉద్యోగం తీసేవాళ్ళం. దేవుడు 10 టైమ్స్ జీతం ఇచ్చాడు. నేను పోస్టింగ్ ఇచ్చే టైంకి గ్రహించే టైంకి 20,000 దాకా వస్తుంది సార్. సో చాలా సాటిస్ఫాక్షన్, దేవుడు చేసిన మేలుకి ఎంతో కృతజ్ఞత. అలా జరుగుతుంది. కొద్దిగా ఈ ట్రైనింగ్లో ఫ్రెండ్స్ అందరూ స్మార్ట్ మొబైల్స్ వాడేవారు, వాళ్ళలో ఏదో చూస్తుండేవారు, వీడియోస్ మేము చూస్తాం, నాదేదో డబ్బా ఫోన్. సో మనం దేవుడిలో ఎదగడానికి అవకాశం తీసుకోలేకపోయాం. సరే ఇంకా నెక్స్ట్ ఉద్యోగం పోస్టింగ్ వచ్చింది. 20 పోస్టింగ్ చేశాను, దేవుడి దయ వల్ల కష్టపడి చేశాను, హానెస్ట్గా చేశాను, సిన్సియర్గా చేశాను. ఆనందం ఉంది. పేదలకు సర్వీస్ చేశాను, చాలా ఆనందం ఉంది. రూపాయి తీసుకొని చేసేవాళ్ళు ఎంతో ఆనందం ఉంది. చాలా ఎంజాయ్ చేశాను ఉద్యోగము, చాలా కష్టం పర్సనల్ తీసుకుని ఉద్యోగం చేశాను. పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ఇంట్రెస్ట్ ఉండడం మీద తనకి టౌన్ తీసుకువచ్చారు. తనకి టౌన్లో కూడా మంచి ఉద్యోగం చేశాను, హానెస్ట్గా తీసుకొని చేశాను. పేదలంటే చాలా ఇష్టం, ఉద్యోగం చేయాలి, వాళ్ళకి సర్వీస్ చేయాలి, ఎలాగైనా సరే వాళ్ళకి న్యాయం చేయాలి, అదే నా కాన్సెప్ట్. చాలా సంతోషాన్ని ఇచ్చేది, కోట్లు ఇచ్చిన ఆనందం. అసలు అంత హానెస్ట్గా చేసి సర్వీస్ చేస్తుంటే ఇంత ఆనందం, అది బాగుంది అక్కడికి కూడా. సో కాకపోతే పబ్లిక్లో ఏదో వాళ్ళు ఇమేజ్ క్రియేట్ చేసి ఒక మాయ మనకి ఏంటంటే ఆటోగ్రాఫ్స్ అంటారు, ఫోటోగ్రాఫ్స్ అంటారు, ఏదో చుట్టూ పెద్ద గేదరైపోతారు. జనరల్గా పోలీసు మనం అంతే కదా, యూనిఫామ్ వేసేటప్పటికి హీరోలు వాళ్ళకి మనకి తెలియదు. అప్పుడు యూనిఫామ్ వేస్తే మనం ఏదో అనుకుంటాము, మనం ఆ యూనిఫామ్ చేస్తే మనం ఎవరు పట్టించుకోడు కదా. సరే మనకి ఇక్కడ నేను కూడా ఇక్కడ ఉద్యోగం గట్టిగా చేయటం, హీరో విధంగా చేయటం, కళ్ళజోళ్ళు, యూనిఫామ్, లాటీ, వేపన్స్ ఇవన్నీ. సరే ఉద్యోగం అయితే బాగా చేసాం, హానెస్ట్గా సిన్సియర్గా పేదలకి అయితే చాలా న్యాయం చేసాం, చాలా సాటిస్ఫాక్షన్. సో దేవుడికి అయితే దూరం అయిపోయాను అల్టిమేట్గా. అది తెలిసిపోతుంది మనకి, రెగ్యులేట్ తెలిసేస్తుంది, నువ్వు దేవుడు దూరం అయిపోతున్నావు, నువ్వు చాలా గ్రహింపు వస్తుంది. సో నేను గ్రహించాను మనం, అంటే నేను చెడ్డవాడికి ఏం తిరగట్ల, కానీ దేవుడికి దూరం అయితే అవుతున్నా, దేవుడికి దూరం అయితే అల్టిమేట్గా చెడ్డవాళ్ళం అయిపోతాం. సో ఎవరైనా ఫోన్ చేసినాను ఎంత పడినా చెప్పి అమ్మ చెల్లి అనండి, అమ్మ అన్న లేక చేయొద్దమ్మా అని అంత స్మూత్గా తిరస్కరించేవాడిని. నేను కూడా పొరపాటు చేయడం మొదలుపెట్టా. అసలు ఎవరెవరో ఫోన్ చేస్తుంది సరే ఇంకా నాకు భయం వేస్తుంది వెంటనే దేవుడి వేగంలో నేను వెంటనే ప్రేయర్ చేస్తాను ఎందుకంటే పేదరికంలో వచ్చాము నెక్స్ట్ ఏంటంటే అప్పుడు ఇన్సిడెంట్స్ చూసి భయపడేవాళ్ళం పరిస్థితులు భయపడేవాళ్ళం దేవుడికి కాదు భయపడి వెంటనే భయపడటం దేవుడికి భయపడటం ఇంకా చాలా అప్పుడు ఇంకా సరే నేను నాకు మంచిగా దేవుడి దయవల్ల మంచి వాయిస్ దొరకడం వలన హ్యాపీగా పెళ్ళైపోయింది వెళ్తుంది భీమరాని చూడడం ట్రాన్స్ఫర్ అయ్యా ఇక్కడ. సో నేను దేవుడిని గ్రహించు లేకపోయా దేవుడు భయం లేకపోయా సో ఆ పాపం గ్రహించండి నాకు అర్థమైంది నా జీవితంలో ఎలా జరిగింది ఇప్పుడు ఈ లాటర్ డెస్ట్ ఇప్పుడు భాషల నాకు యాక్చువల్గా పాపం నాకు ఈ లాకప్ డెస్ట్దే మెయిన్ కాన్సెప్ట్ నాది ఎందుకంటే దేవుడు నన్ను ఇక్కడే నన్ను నడిపించాడు నేను ఏ ఆఫీసర్ని నేను ఏమనుకున్నా వాళ్ళు పాపం వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళు చేశారు నాకైతే ఎంతో సంతోషం అది ఆ స్ట్రగుల్లోంచి దేవుడు నన్ను ఇలా నడిపించాడే ఆ పట్టుదలని నాకు ఇచ్చాడే ఆ దేవుణ్ణి ఎదగడానికి అవకాశం ఇచ్చాడని ఎంతో ఆనందం వేస్తుంది ఆ లైఫ్ నేను తలుచుకుని నేను అంతా ఏడుస్తూ ఉన్నాను అసలు దేవుడు నాకు అవకాశం ఇచ్చాను నేను చెప్పాలి ఏది మర్చిపోకుండా చెప్పాలని నేను అంతను ఎదుర్కొన్నా సంతోషాన్ని అనిపించింది నేను పే చేసుకుంటా తండ్రి ఒక గంట నా పడుకుంటా తండ్రి నాకు ఈ సోదరులు వస్తున్నాయేమో తండ్రి మీరు నాకు గంట అవకాశం మా అప్పవాది సోదరులు వస్తున్నాయేమో అని పే చేస్తున్నా కనీసం అరగంట తండ్రి కనీసం తండ్రి పావు గంట అనుకుంటా లేదు దేవుడు నాకు అవకాశం ఇచ్చింది నేను ఏది మిస్ అవ్వకుండా చెప్పాలి అని ఒక పక్క తలంపు మిగుస్తాను బయట చూసుకుంటాను వాక్యాన్ని రిఫరెన్స్ చేసుకుంటాను నా జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ని కంపేర్ చేసుకుంటాను ఆనందిస్తాను అప్పుడు జరిగిన సంతోషాన్ని బాగుంది ఎంతో ఆనందిస్తూ ఏడుస్తూ ఆనందిస్తున్నాను సరే మొత్తానికి అలా తెల్లారిపోయింది ఓకే అయితే ఇది ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇంకా లెక్క మన లాక్అప్ విషయం చూద్దాము ఆ ఇన్సిడెంట్ అయిపోయింది ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత అంత రిపోర్ట్ పాపం ఇద్దరు కానిషన్ సస్పెండ్ చేశారు చేసిన తర్వాత కానిషన్ సస్పెండ్ చేసిన తర్వాత రిపోర్ట్ ఇంకా అయిపోయింది అలా గడిచిపోయింది ఇంకా కరెక్ట్గా 1 ఇయర్ ముందు ప్రమోషన్ ఉందనగా నాకు ఇది ఇక జీవితం అస్సలు జీవితం స్టార్ట్ అయింది నా జీవితం గొప్ప అదృష్టం చెప్తా ప్రతిదీ చెప్తాను 6 లోకే కంప్లీట్ చేస్తాను చాలా ఆనందం అనిపిస్తుంది నాకు అయితే నేను ఎప్పుడైతే జరిగింది దేవుడిని ఎదుకాను కదా పూర్ణ హృదయంతో ఎదుగుతున్నాను కాబట్టి ఆయన జ్ఞానాన్ని గ్రహించుకుని నాకు ఇచ్చాడు దేవుడు నేను గ్రహించగలుగుతున్నాను నా చుట్టూ జరుగుతున్న ఇన్సిడెంట్స్ సిచ్యువేషన్స్ ఓవర్కమ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాను అపవాది సోదరులను వెంటాడుతున్నాయి కృంగుదలకు తీసుకెళ్తున్నాయి దుఃఖానికి తీసుకెళ్తున్నాయి అయినా నేను ప్రార్థన చేసుకుంటూ ఇంట్లో బయటకు వచ్చి ఎవరిని కలవాలి వాళ్ళని కలుస్తూ వాళ్ళని బతి నడుకుంటూ వాళ్ళ దగ్గర బాధపడుతూ ఉన్నాను అయితే 1 వీక్ తర్వాత అయితే ఎప్పుడైతే మనకి అది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి నేను బయట చదవటం మొదలుపెట్టాను బస్సుల్లో వెళ్ళేటప్పుడు తర్వాత నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది ఎక్కడికి ఎస్బీ ఏలూరికి అక్కడ నుంచి దేవుడి నుంచి బస్సుకి వెళ్ళేటప్పుడు చదువుతూ ఉండేవాడి బైబిల్ చివరి వరకు ఇక ఎక్కడ ట్రైన్లో ఉన్నా బైబిల్ చదవటం ఎక్కడున్నా బైబిల్ చదవటం ఇంకా బైబిల్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది బైబిల్ చదువుతుంది బైబిల్ చదువుతున్నా దేవుడు పెట్టిన భయానికి పూర్ణ హృదయంతో దేవుడిని ఎదిగాను దేవుడు గురించిన గురించిన యొక్క జ్ఞానాన్ని గ్రహించాను పరిస్థితిని గ్రహించాను బైబిల్ చదువుతున్నాము రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు బైబిల్ చదువుతూ మొదలు పెడితే ఏలూరులో ట్రైన్ మిస్ అయితే ఏలూరులో దిగటం డైరెక్ట్గా విజయవాడలో దిగేవాడిని అలాగే ఇంకా ఈ మైండ్ అంతా బైబిలే చదవాలి బైబిల్ బస్సులో చదువుతున్నా సరే ఎవరు చదువుకూడదు అని దాచిపెట్టుకొని చదువుకుంటూ అలా చదువుకుంటే చాలా ఆనందాన్ని గ్రహించేవాడిని సరే అయితే తర్వాత కరెక్ట్ ఇంకా 1 ఇయర్ అయింది నాకు 1 ఇయర్ తర్వాత ప్రమోషన్ వస్తుంది ప్రమోషన్ గురించి ఇంకా అందరం ట్రై చేస్తున్నాం ఈ ప్రమోషను గురించి ఇక అంత క్లియర్గా ఉంది రికార్డ్స్ అందరూ బాగుంది కదా ప్రమోషన్ వస్తుందని ఎదురు చూస్తున్నాం ఎదురు చూస్తుంటే నాకు హింట్ వస్తుంది బాబు నీ మీద ఒక రిపోర్ట్ పెండింగ్ ఉందమ్మా డిఏజీ ఆఫీస్లోంచి నీ మీద రిపోర్ట్ పెండింగ్ అంటే సార్ నా మీద రిపోర్ట్ ఏంటి సార్ పెండింగ్ నేనేం ఏం లేదు నా మీద ఉండదు రికార్డ్ క్రియేట్ సార్ నాకు అంత మంచి మార్కులు ఉన్నాయని అలా కాదు నీ మీద రిపోర్ట్ పెండింగ్ ఉంది లాకప్ డెత్ అన్నారు నా మీద లాకప్ డెత్ పెండింగ్ ఏంటి సార్ నేను లేను సార్ నాకు తెలియదు సార్ అని అన్నా లేదు లేదు నువ్వు చూసుకో నువ్వు చూసుకోవాలని పాపం అక్కడ నుంచి మంచి ఉద్దేశించని చెప్పాను నేను ఇంకా వెళ్ళాను ఇక మొదలైంది మన జీవితంలో నలుగురుడు అది స్ట్రగుల్ భయంకరమైన స్ట్రగుల్ మొదలైంది ఇక అది
దుఃఖంతో కూడిన చదువు. దాన్ని నేను వర్ణనాతీతం వర్ణించలేను. అయితే నాకు గుర్తున్నంత వరకు నేను చెప్తాను. నేను డిఏజీ గారి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక క్లర్క్ గారిని బతిలాడితే, ఏం సార్ ఏం సార్ ఏంటంటే, బాబు నీకు అట్లా ఒక బతులు మీ మీద రిపోర్ట్ ఉంది, మీకు తెలుసా సార్? నా దగ్గర లేదు సార్, నా మీద లేదు సార్, వన్ ఇయర్ రిటర్డ్ అయింది, పెద్ద కాన్షియస్ వచ్చింది సార్, మీకు తెలియదు అనేది కనిపించండి. పాపం ఆయన పీవన్ క్లర్క్, ఆయన మెయింటైన్ చేస్తారు, ఆయన తెలియదు నేనంటున్నా ఆ మాయ కప్తాను. సరే ఆయన సరే అయితే మీరు మీ ఆఫీస్ అంతా కన్ఫర్మ్ చేసుకుని నేను చెప్పింది మీరు క్లియర్ చేసుకుంటే ప్రమోషన్ అందరికీ కూడా వస్తుంది. సరే ఇంకా నా ప్రయాసం మొదలైంది. ఇక నేను వెళ్ళి ఇంకా నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మా డిఎస్పీఆర్ దగ్గరికి వెళ్ళాలి. డిఎస్పీఆర్ ఎక్కడున్నారు పాపం? ట్రాన్స్ఫర్ అయిపోయారు రాజ్ నుంచి. నా డిఎస్పీఆర్ దగ్గరికి వెళ్ళి అడిగా, మేడం నాకు సీఎస్ ప్రమోషన్ లిస్ట్లో ఉంది మేడం, అయితే ఇప్పుడు నా మీద రిపోర్టు పెండింగ్ ఉందంట మేడం, మీరు రాశారని చెప్తున్నారు అంటే, శ్రీనివాస్ మీ మీద ఎందుకు రాస్తాను శ్రీనివాస్? మేడం మంచి ఆవిడ, కొత్తగా కొత్త ఫ్రెష్ బ్యాచ్ ఆవిడ, మీ మీద ఎందుకు రాస్తాను శ్రీనివాస్? నువ్వు లేవు కదమ్మా అక్క, నీకు సంబంధం లేదుగా, నువ్వు అదర్ డ్యూటీస్ ఎంగేజ్ అయినా కదా. మా మేడం పేరుగానే ఉన్నారు పాపం, నువ్వు అదర్ డ్యూటీస్ ఉన్నావు. నేను ఏఎస్ఐ జీడీ రాయిని, సెక్షన్ జీడీ రాయిని ఏఎస్ఐనే సేవ్ చేస్తే నేను ఎలా రాస్తానమ్మా? ఎస్హెచ్ఓ సిఏ గారేనే నేను కాపాడితే, తీసుకొచ్చిన ఎస్ఐ గారినే, 109 పెట్టిన ఎస్ఐ గారినే నేను సేవ్ చేస్తే మీకు ఎలా రాస్తాను? మేడం చెప్పింది 100% కరెక్ట్, కరెక్ట్, మంచి ఆవిడ మేడం నాకు తెలుసు. కానీ నేను ఇక్కడ ధైర్యంగా మళ్ళీ వచ్చాను, సేవ్ చేశాను నిజమే అది మేడం, మంచి ఉద్దేశంతో మంచి మనసు అందరినీ. అయితే నేను మళ్ళీ వచ్చాను ఆయన మళ్ళీ పీవన్ గారు, ఏంటండి సార్ మా మేడం అంత మంచి ఆవిడ అలా అన్నారు అంటే, అతను ఏమన్నాడంటే, గొర్రె కషాయం అన్న బుద్ధి సార్ అన్నాడు సార్. మళ్ళీ ప్రయాసపడుతుంది రాజు, మళ్ళీ వెలియూరు వెళ్ళి రాజమండ్రి వెళ్ళా మేడం. వెళ్ళే ముందు నేను సార్ మీరు నాకు చూపించండి సార్ అలా అన్నది సార్, మేడం గారు ప్రయత్నం చెప్పినారంటే చూపించారు పాప. ఏం దాంట్లో ఏముంది? సివియర్ యాక్షన్ తీసుకోండి ఇతని మీద. ఇతను అదర్ డ్యూటీస్ ముగించుకొని స్టేషన్కి వచ్చి వీడి హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు, ఇతని మీద సివియర్ యాక్షన్ తీసుకోండి అని చెప్పి రాశారు. అసలు అది చూశాక ఇంకా మొదలైంది, ఇంకా గుండె జారిపోయి ఒణుకులు బాధలు బ్యాచ్మెంట్స్ అందరికీ ప్రమోషన్స్ వస్తాయి. నేను భయంకరమైన లాకప్ దగ్గర ఇరిగిపోయానా, హోమ్ మొత్తం మీద నాదే రెస్పాన్సిబిలిటీ అని అయిపోయింది కదా, నా మీద రాసిపోయారు ఇక అయిపోయాను బాబు అనుకుని, ఇక గుండె దిగులు బాగా. నా భార్య డెలివరీకి వచ్చింది కదా పాపం, మనీర్ అయిపోయినట్టుంది. అప్పటికి నా బాబు కూడా కొద్దిగా చిన్న వయసు నడిచే రోజుకి వచ్చినట్టుంది, నాకు తెలియదు వన్ ఇయర్ వరకు నా మీద ఇప్పుడు. ఇంకా ఇంకా నా బాధని నా తల్లిదండ్రులు చెప్పుకోలేను, నా భార్య బిడ్డలు చెప్పుకోలేను, వాళ్ళ వెంటనే పంపించేసి హైదరాబాద్. నేను ఇక డే అండ్ నైట్ ఇంకా కొడుకుని ఆలోచించడమే, నిద్రలేదు ఇక ఆలోచిస్తూ, నేను ఎందుకు వెళ్ళాను అక్కడికి, నాకెందుకు ఇలా జరిగింది, నా మీద ఎందుకు రాశారు, ఇది ఒక అద్భుతం అబ్బా, ఏదో ఉంది దీంట్లో, ఏదో ఉంది అని ఆలోచిస్తూ దేవుడికి భయపడి ప్రేర్ చేసుకుంటూ, తండ్రి నన్ను క్షమించి, తండ్రి నా పాపాన్ని గుర్తు చేసుకోండి, తండ్రి నన్ను క్షమించి, ఇంకెప్పుడు పాపం చేయండి, మీ నేను గ్రహిస్తున్నా తండ్రి, నాకు శిక్ష వచ్చింది, నన్ను కాపాడు అని ప్రేర్ చేసుకుంటా ఉన్నాను. సరే మేడం దగ్గరికి వెళ్ళాను, మేడం అడిగాను, రాజమండ్రి మేడం అంటే నేను చెప్పాను శ్రీనివాసం మేడం, నేను చూశాను నేను ఆశాన్ని మేడం అంటే, అదే ఉంది సింపుల్గానే రసానికి అన్నారు, అదేమవుతుంది అవుట్ ఎట్లా అని ఏదో పాపం చేస్తాను హెల్ప్ చేస్తాను అన్నారు. నాకు హెల్ప్ ఏంటంటే క్లబ్ గారు ఏం చెప్పారంటే, పిఆర్ దీని ప్రిమియర్ ఎంక్వైరీ రిపోర్ట్లో మీ మీద లేకుండా రాయించండి సార్ అన్నారు. అబ్బా చాలా ఏదో అవకాశం ఇచ్చారు దేవుడు అని, ప్రిమియర్ ఎంక్వైరీ రిపోర్ట్లో మీరు రాస్తే సరిపోద్దండి మేడం అన్నారు. నేను ట్రాన్స్ఫర్ అయిపోయాక నేను రాయొచ్చు కదా, రాయొచ్చా అన్నారు, రాయొచ్చు మేడం అన్నారు. అయితే రాయొచ్చు అంట మేడం, పాత ఇట్లా మీరు చేయాల్సింది వదిలి పెట్టేశారని, ఇప్పుడు ఉన్నది ఎస్పీఆర్ నష్టపడం అని అడిగితే పాపం ఆయన అన్నారు మేడం అంటే, ఆయన ఆవిడే రాశారన్నారు మేడం, ఆయన కూడా సరే అక్కడ పాపం నష్టపడ క్లర్క్ డిఎస్పీఆర్ క్లర్క్ కూడా ఆయన కనిషర్ గారు అంటే ఆయన కూడా అన్నారు, పిఆర్ రైట్ సార్ మేడం గారు, అంటే ఎవరు రాస్తారు సార్ మీకు అలాగే ఎవరికి రాయండి అన్నారు, మేడం రాస్తా అన్నారని బుద్ధిగా. సరే వచ్చేసాను, ఇక కనిషర్ గారు కూడా చెప్పాను బాబు రిపోర్ట్ కొద్దిగా వస్తే మనకి మెసేజ్ నాకు చెప్పండి, నేను ఇక్కడ కాన్షియస్తో మాట్లాడే దేవరకృతి కాన్షియస్ వాళ్ళు కూడా రాస్తారు, వాళ్ళు రాస్తా అన్నారు స్టేట్మెంట్ కట్ చేస్తారు అని అన్నారు. సరే ఇటు ఏమైంది, సిఏ గారు పాపం ఆయన కూడా ఉంటుంది కాబట్టి ఉదయం వాళ్ళకి, ఆయన నాకేం చెప్పలేదు, ఆయన ర్యాంక్ చేశారు, ర్యాంక్ చేసి పంపించేశారు స్టేట్మెంట్స్. నాకు యాడ్వర్స్గానే ఉండేది, నాకు తెలుసు నాకు ఎక్కువయ్యాను, నాకు పంపలేకపోయినా అని ఏదో బాధ అడిగాను సార్ ఫోన్ చేసి. కానీ బాధతో, గుండె బాధతో ఎవరిని తిట్టుకోవట్లా, ఎందుకు తిట్టుకోవాలి, నాకు తెలుసు కదా సిచ్యువేషన్, ఊరికనే ఎడుతున్నాం కదా మన, అది అది ఊరికనే ఆ సిచ్యువేషన్ ఊరికనే వెళ్ళిపోయాం కదా, అర్థమైపోతుంది మనకి. మనం అక్కడ ఆ ప్రాబ్లం కంటిన్యూ ఫేస్ చేస్తే మనం నిలబడేవాళ్ళం, ఆ భయం వచ్చేది కాదు. అతను నేను ముద్దాయిని తీసుకొచ్చినా ఏది వచ్చినా ఆ తర్వాత సబ్సిక్వెంట్ ఏం జరిగినా అది ఫేస్ చేస్తూ ఉంటాం మనం. కానీ అక్కడ నేను సంబంధం లేని ప్లేస్లోకి వెళ్ళి నేను ఇబ్బంది పడ్డాను కంటే ఎక్కువ భయపడటం మొదలు పెట్టా. అది ఒక లాజిక్ గా ఆలోచించండి. ఇప్పుడు మనం ఒక క్రిమినల్ తీసుకొచ్చాం, మనం తీసుకొచ్చాం, మనం ఆడిగేసే చేసుకున్నాడు, మనం ఇమీడియట్ గా డేర్ గా ఫైనలైజ్ చేసేంత వరకు మనం పోరాడతాం. కానీ ఏమి సంబంధం లేని చోటుకి వెళ్ళి మనం ఇరుక్కున్నాక దాన్ని మనం ఫేస్ చేయలేం కదా, అసలు ఎందుకు వచ్చామో అనిపిస్తుంది ఆశ్చర్యంగా. అసలు మనం రావాల్సిన అవసరం లేదు. అంటే ఆ సిచ్యువేషన్స్ అన్ని నాకు దేవుడు ఆ గ్రహించి శక్తిని ఇవ్వటంతో నాకు దేవుడు వైపు చూశాను. ఆ దుఃఖంలో కూడా ఎంతో ఆనందించాను నేను. అయితే ఆ మా సీనియర్ ఫోన్ చేసి నేను గుర్తుపడుతున్నాను సార్, ఏంటి సార్ ఇట్లా మీరు నాకు అన్యాయం చేశారు సార్ అన్నాడు. అంటే శ్రీనివాస్ ఫోన్తో మాట్లాడుతు నువ్వు వాయిస్ రికార్డ్ సెండ్ చేసుకున్నాను సార్, అలాగే చేస్తాను సార్, నేను సార్ నాకు మెయిల్ చేస్తారే అవకాశం సార్ అంటే అయిపోయింది శ్రీనివాస్ నువ్వు అది మంచిగానే ఉంది అంతా వెళ్ళిపోయింది ఫోన్ లే అంతా హెల్ప్ చేస్తాను. సిఏ గారు కూడా పాపం అన్నారు, ఆయన కూడా మంచి ఆయన, బట్ సిచ్యువేషన్స్ ఎవరు ఏమి కాదు, మంచిగా అంతా మనకి మంచి జరగటానికి దేవుడిని నడిపించింది, అంతా మంచి జరిగింది. అయితే నెక్స్ట్ నా పరిస్థితి ఇంకా ఏడుపుకుంది అన్నమాట. దుఃఖం దుఃఖం ఎలాంటి దుఃఖం అనేదానికి నేను చిన్న బైబిల్ రిఫరెన్స్ చెప్తాను బ్రదర్, నాకు చాలా చెప్పాలని ఆశగా ఉంది కానీ సమయాన్ని. సామెతలు 15:13లో సంతోష హృదయం ముఖములకు జటనిచ్చును, మనోదుఖం వలన ఆత్మ నలిగిపోవును, ఆత్మ నలిగిపోతుంది మనోదుఖం వలన, దుఃఖంతో డే అండ్ నైట్, డే అండ్ నైట్ అదే ఆలోచన. ఇంట్లో పంపించేశాను ఎవరు లేరు, దుఃఖంతో ఏడుస్తూ ఎందుకు వచ్చింది, ఏంటి జరిగింది, ఎలా జరుగుతుంది, ప్రతిదీ ఏంటి నాకు యాడ్వర్స్ జరుగుతుంది, ప్రతిదీ నా చేతుల నేనే చేసుకుంటున్నాను, ఏంటి ఏంటి నన్ను నేనే పొడుచుకుంటున్నాను, నా దారులన్నీ మూసుకుపోతున్నాయి, నాకు దిక్కు లేదు, ఎవరు లేరు అని బాధపడుతున్నాను. చాలా మంది ఎందుకు అన్యాయం జరిగింది బాబు, అది చేయి ఇది చేయి అన్నారు, ఆయన అనవసరం. కొంతమంది హైకోర్టు కెలమన్నారు, కొంతమంది ఆఫీసుని కెలమన్నారు, కాదు పొలిటీషియన్ కెలమన్నారు, ఒక పెద్ద మనిషిని కెలమన్నారు, అట్లా అన్ని అనవసరం. కులపరమైన రాజకీయాలు చేశారన్నారు పోలీసుగా, ఏమి నా మనసుకి ఎక్కట్లా. సరే నాకు ఇంకా చెప్పాలని చాలా కానీ టైం లేదు. సరే ఈ దుఃఖం ఎలాంటిది అనేదానికి రెండు సెకండ్ కొరింథీయులు 7:10లో ఇప్పుడు నేను దుఃఖం గురించి చెప్పాను కదా, మనోదుఖం వలన ఆత్మ కలిగిపోవనని, ఆత్మ నలిగిపోవని. 2 కొరింథీయులు 7:10లో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను, ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖం మరణమును కలుగు చేయను. సేమ్ ఆ బ్యాచ్ మెట్ ఇలాంటిది టేస్ట్ చేసి పాపం సూసైడ్ చేసుకున్నాడు మా బ్యాచ్ మెట్ హైదరాబాద్లో. దేవుని గ్రహించుంటే పాపం నా ఆ ఫ్రెండ్ నా బ్యాచ్ మెట్ నా బ్రదర్ కూడా సేవ్ అయ్యేవాడు. ఓకే, అయితే ఈ దుఃఖం గురించి దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను, ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖం మరణమును కలుగు చేయను. అక్కడ మరణము లోక సంబంధమైన దుఃఖం నాకు చిన్న రిఫరెన్స్ నేను ఒకసారి చదివాను సజీవ వాహినిలో. అంటే దేవుణ్ణి మనం దుఃఖపడుతున్నందుకు మనకు కలిగే దేవుడు తిరగడానికి కలిగే దుఃఖం అట మనకి అది మంచి దుఃఖం. ఇంకోటి ఏంటి లోకపరమైన దుఃఖం ఏంటంటే ఇది దేవునికి సంబంధించిన నష్టం, నిరాశ, నొప్పి లేక తాను కోరుకున్నది దొరకకపోవటం మొదలైన వాటి మూలంగా కలిగేది. ఇది కొన్నిసార్లు కొంత విచారాన్ని కలిగిస్తుంది కానీ నిజమైన పశ్చాత్తాపాన్ని ఎప్పుడు కలిగించదు. లౌకిక విచారం ఉన్నవారు అలానే పాపాలు చేస్తూ ఉంటారు, లౌకికమైనవన్నీ చావుకు దారి తీసే విధంగా ఇది కూడా చావుకు కలిగిస్తుంది. Efesios 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అని ఉంటుంది. వాక్యాన్ని గ్రహించడం వాక్యానుసారంగా నడుచుకోవటం మొదలుపెట్టాం. అయితే అంత దుఃఖంలో నేను ఎవరిని తిట్టుకోలా, నా పరిస్థితిని ఆలోచించుకుంటా ఉన్నాను ఎందుకు ఇలా జరిగింది. ప్రతిదీ నేనేం చేసినా దారులు మూసుకుపోతున్నాయి. నేను ఒక పెద్ద నేను ఎవరిని పొలిటీషియన్స్ని అంతకుముందు ఎప్పుడు కలవలేదు కాబట్టి ఎవరిని కలవడానికి ఇష్టపడలేదు, ఏ విధంగా ప్రయత్నించలేదు. ఇవి రికార్డ్స్ ఇచ్చారు కొంతమంది ఇక్కడ కలెక్ట్ చేసి అవి తీసుకుని హైకోర్టుకి వెళ్ళిమన్నారు, అలా వేయలేదు. కానీ బాధపడ్డాను, కృంగిపోయాను, చాలా కృంగిపోయాను. ఒక పెద్ద మనిషిని ఒకరిని కలవమంటే కలిశానండి,
ఆయన బాగా ఆఫీసర్స్ అందరికి టచ్ లో ఉంటారట, పెద్ద ఆయనట. నేను ఎప్పుడు రికమెండేషన్ కోసం పోస్టింగ్స్ కోసం ఎప్పుడు వెళ్ళా, నా జీవితం ఎలా జరిగితే అలా ఆధారపడ్డా. ఎప్పుడు నా పోస్టింగ్స్ ఎవరిని ఆధారపడలేదు, ఎవరి గొప్ప కోసం ముప్పు కోసం చేయలేదు. ఆనెస్ట్ గా సిన్సియర్ చేశా, పేదల పక్షాన్ని నిలబడ్డా, ప్రజలకు న్యాయం చేశాను. నాకు ఆ నమ్మకం, ధైర్యం, ఆనందం ఉండేది. అయితే అందుకనే ఎప్పుడు అవకాశం లేదు, నేను త్వరగా ముగిస్తాను. అయితే ఒక పెద్ద మనిషిని కలిసాక అతని ఈ బాధ నేను చెప్పుకున్నాను. అతని కారులో ఎన్నో కళ్ళు వెళ్తుంది, మీరు రిజిస్ట్రేషన్ చేశారు, ఏం మరి సంపాదించలేదా? సంపాదించలేదు సార్, అప్పులు మాత్రం సంపాదించుకున్నాను సార్. మా ఫాదర్కి క్యాన్సర్ వస్తే ఆయన ట్రీట్మెంట్ చేయడానికి తణుకు టౌన్ పోలీస్ స్టేషన్లో 100,000 రూపాయలు స్టేషన్కి పిలిపించుకొని నోట్లు రాసి ఇచ్చాను సార్. ఆ 100,000 రూపాయలు ఉన్న అప్పు ఉంది సార. ఆ అప్పు కూడా నేను నా పెళ్ళి అయ్యాక చాలా కాలం తర్వాత భీమవరం పోలీస్ స్టేషన్కి పేపర్ నేను చేస్తుండగా పాపం అక్కడ నుంచి ఆ వ్యక్తిని పిలిపించుకొని ఆ అప్పు కూడా ఇచ్చేసాను సార్. అంటే నేను ఎవరికైతే అప్పు ఇచ్చేస్తాను కూడా ఆశ్చర్యపోయాడు. మీరు నాకు చాలా మేలు చేశారు సార్, నేను అప్పుగా ఇచ్చిన డబ్బులు ఇంకా నేను అలా అసలు ఆలోచించలేవద్దనుకున్నాను, కానీ మీరు నన్ను పిలిపించిచ్చారే అంటాడు ఆయన. అలాగా అయితే అతనికి చెప్పుకున్నాను ఆ బాధ అంతా. ఇలాగ మీలాంటి వాళ్ళు అయితే ఎలా అండి పోలీసులు, అది కానీ ఆయన ఏదో కామెంట్ చేసుకున్నాడు. ఇవన్నీ అనుభవాలు, అనుభవపూర్వకమైన జ్ఞానం. తర్వాత ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్తున్నాను. నేను ఇంకా నా రిపోర్ట్ గురించి తిరగటం మొదలుపెట్టాను, వెళ్ళిపోయింది కదా ఇంకా, ఇంకా దాని మీద యాక్షన్ నేను తీసుకుంటాను. బ్రదర్ కొద్దిగా 10 నిమిషాలు లేట్ అయ్యేలా ఉంది, నేను కంటిన్యూ అవుతాను. నేను చెప్పాల్సింది ఇంకా ఉండిపోయింది. అయితే నేను డిఏజీ గారి దగ్గర నా రిపోర్ట్ పెండింగ్ అని చెప్పి డిఏజీ గారి దగ్గరికి వెళ్ళాను. డిఏజీ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత డిఏజీ గారి దగ్గర రిపోర్ట్లో పాపం ఆయనకి నా బాధ వెళ్ళవచ్చుకుంటే ఆయన చూశారు రికార్డు మొత్తం. ఎఫ్ఐఆర్లో ఓకే ఎవరో తీసుకొచ్చారు, ఎవరో పాపం సర్వేలెన్స్ చేశారు, ఎక్కడ నీ పేరు లేదే, జీడీలో కూడా నీ పేరు లేదు, వేరే అదర్ డ్యూటీస్లో ఉన్నారు. అవును సార్ అన్నారు. మరి ఓవరాల్ డాక్యుమెంట్ ఓవరాల్ స్టేట్మెంట్స్తో పంపించారా? రికార్డెడ్ ఎవిడెన్స్ లేకుండా ఓవరాల్ స్టేట్మెంట్ ఏం చేయలేం కదా, అందుకనే మన వాళ్ళు నీకు ఈ 1 ఇయర్ నుంచి ఏ పనిష్మెంట్ కానీ ఏ ఛార్జ్ మెయిన్ కానీ ఇవ్వలేదయ్యా, నీకు అందుకే తెలియలేదు, నువ్వు అందుకే తీసుకెళ్ళిపోయావు అన్నాడు. ఆ పదవి ఏది గారిపోయా నువ్వు, మరి నేను ఏం చేయగలను మరి అనే ఆయన పాపం మంచి కానీ ఆయన రెస్పాండ్ అయ్యారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏడిపోతే ఏముంది నాకు ఇంకా, సార్ మీరే గెలిచేయండి, సార్ మీరే గెలిచేయండి అంటే చూశాను రికార్డ్ కరెక్ట్ స్టేట్మెంట్లోనే ఉన్నాయి, రికార్డెడ్గా అయితే ఏం లేదు, నువ్వు ఎక్కడ లేవు, పేర్లో లేవు, 176 ఆఫీస్లో లేదు, జీడీలో లేదు, సెంట్రల్లో లేదు, ఏమీ లేదు, నీకు సంబంధం లేదు, నేను ఏదో చేస్తానులే, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళు, ఎస్పీ గారితో మాట్లాడతాను, దీని మీద యాక్షన్ తీసుకోవడానికి లేదు అని కొద్దిగా ఎవరికి మాట్లాడారు అమ్మయ్యా అనుకుని అప్పుడు కొద్ది ధైర్యం వచ్చింది. ఇప్పుడు అసలైన ఇది సిచ్యువేషన్ ఇప్పుడు అసలైన అది స్టార్ట్ అవుతుంది. అయితే నేను ఇంక ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను. మా ఎస్పీ గారు వ్యక్తిగతంగా మంచి ఆయన, కాకపోతే ప్రొఫెషనల్గా చాలా సీరియస్. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఆశతో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను అప్పటికి చెప్పారు బాబు డిఏజీ గారు, ఎస్పీ గారితో జాగ్రత్తగా మాట్లాడు. ఆయన వినిపించారు, వెళ్ళారు. నేను వెళ్ళేప్పటికి భీమవరం డిటో నుంచి సీడీపీని తెప్పించేశారు. బాబు మా బ్యాచ్ మీద వచ్చి వచ్చాడు. వెళ్ళాక నేను ఇంక ఎస్పీ గారితో ఇంకా నేను వెళ్ళి ఆనందంగా నాకు పాప ఇంకా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎలాగైనా సరే అని ఇదిగా వెళ్ళిపోయాను. నా ఒక పర్ఫెక్ట్గా వెళ్తే ఆయన వెళ్ళంగానే బాధ ఇచ్చేశారు. ఇక వెరీ రఫ్ స్కిల్ ఇక అంటే దీనికి ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ లేదు, నేను ఆ సార్ని కలవడానికి ముందు నేను మెడికల్ లీవ్లో ఉన్నా. మెడికల్ లీవ్లో ఉంటే ఎలా అంటే అప్పుడు గోదావరి పుష్కరాలు. బ్రదర్ కొద్దిగా లేట్ అవుతుంది, నేను చెప్తాను. ఆయన గోదావరి ఈ సార్ని కలవడానికి ముందు నాకు ఈ స్ట్రగుల్ స్టార్ట్ అవ్వడానికి ముందు అసలు ఈ నాకు ఇంత అబ్జెక్షన్ అయింది కానీ తెలుసుకోవడానికి ముందు నేను ఎస్బీలో చేసేటప్పుడు మా ఫాదర్కి యాక్చువల్ క్యాన్సర్ ఉండడం వలన మా ఫాదర్కి కిడ్నీ సమస్య వచ్చింది. అప్పుడు మా ఎస్పీ గారికి నేను చెప్పాను, సార్ నేను ఇలాగ మా ఫాదర్కి బాగాలేదు సార్, మెడికల్ లీవ్ మీద వెళ్తాను సార్. అంటే గోదావరి కృష్ణా పుష్కరాలు ఉన్నాయి, నువ్వు మా డిఎస్పీ గారు కానీ ఆఫీసర్స్ కానీ ఇవ్వలేదు. సార్కి కూడా ఫోన్ ఇచ్చేట్లే పాపం, నేను మెసేజ్ పెట్టా డిఎస్పీ గారు కానీ, మెసేజ్ పెట్టి వెళ్ళేసా అన్నారు. సరే నేను మెసేజ్ పెట్టా. అయితే ఎవరికి ఇవ్వద్దని సర్క్యులర్స్ అన్నీ వచ్చినాయి డీజీపీ ఆఫీస్ నుంచి, ఎవరికి ఇవ్వద్దు అంటే మా ఫాదర్కి బాగా సీరియస్ ఉంది. ఆ రోజు నేను వెళ్ళపోతే మా ఫాదర్ని నేను కోల్పోయామన్నేమో. మా ఫాదర్ని తీసుకెళ్ళి నేను మా ఫాదర్కి ట్రీట్మెంట్ చేయించితే మా ఫాదర్ సర్వైవ్ అయ్యారు. కిడ్నీ ప్రొస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయింది, ట్రీట్మెంట్ చేశాను గుంటూరులో. అది లక్కీగా సేవ్ అయ్యారు. సేవ్ అయిన తర్వాత నాకు ఇచ్చిన మెడికల్ లీవ్ ప్రకారం నేను మళ్ళీ వెనక్కి రాలేటానికి ఆ టైంకి వస్తానని చెప్పాము ఆఫీసర్కి. సో వస్తానగానే వీళ్ళు నాకు డ్యూటీ వేస్తారు, కృష్ణ బందోబస్తు డ్యూటీ వేసేపాటికి అక్కడ వేస్తారు, దానికి సంబంధించి ఛార్జెస్ అయ్యి ఉంటే అయిన అకౌంట్లో కూడా వేస్తారు. తర్వాత నేను సార్ నేను రావట్లేదు సార్ నాకు ఇలాగే పడిన అమౌంట్ నేను అక్కడ
కట్ అయింది.
ఎక్కువ కాదు కట్
చేసేసి
కట్ చేసేలా అదే ఇంకో 2 నిమిషాలు అది ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ క్లోజ్ చేసేస్తా.
అట్లా
హలో
హలో కంప్లీట్ చేయండి లైన్
ఉన్నారా ఉన్నారా అది అది పుష్కరాలు ఎగ్గొట్టా అని చెప్పి అదొక రిపోర్ట్ ప్రిపేర్ అయిపోయింది సస్పెన్షన్ కోసం అని రాసి పంపించారు డిఐజీ గారు ఆఫీస్కి. పంపిస్తే అది నాకు తెలీదు, నేను ఇంకా ఇది ప్రమోషన్ గురించి నేను మళ్ళీ సార్ని ఎస్పీ సార్ని అప్పుడు డిఐజీ గారు చెప్పారు కానీ వచ్చి కలిసా బాగా తిట్టేశారు చెప్తానే ఉన్నారు. ఇక చెప్తాంటే నీ మీద ఇంకో రిపోర్ట్ కూడా వస్తుంది లాకప్ డబ్బు గురించి నువ్వు డిఐజీ గారిని వెళ్ళి కలుస్తావు నువ్వు అని తిట్టారు సార్. అది అంటే సార్ దగ్గర రిపోర్ట్ ఉందని నేను వెళ్ళాను సార్, సారీ సార్ అని నేను బతినాడుకున్నాను సార్ని. ఆయన వినట్లేదు, ఆయన మాట్లాడే తిట్టారు. నువ్వు ఇంకోటి చేసావు, నువ్వు పుస్తకాలు డ్యూటీ ఎగ్గొట్టేసి వెళ్ళిపోయావు ఇట్లా అంటే సార్ ఆ డబ్బులు మళ్ళీ ఎవరు వెళ్ళారో వాళ్ళకి ఇచ్చేయమన్నారు సార్, వేరే వాళ్ళు డ్యూటీ చేసేమన్నారు వాళ్ళకి వేసాను సార్, ఇంకా వేరే వాళ్ళు వెళ్ళారు కదా ఆ డబ్బులు కానీ ట్రాన్స్ఫర్ పెట్టాను సార్, అందుకే ఇంకా నేను ఎక్స్టెన్షన్ చేసిందా కాబట్టి రాలేకపోయాను సార్, అతను వేరే అతను వెళ్ళాడు అతనికి అమౌంట్ ట్రాన్స్ఫర్ అంటే ఇంకా వినట్లేదు తిడుతున్నారు. ఇంకా ఈ రిపోర్ట్ కూడా వెళ్తుంది నీకు అది ఇది నేను సార్ సీరియస్ అయ్యారు నిన్ను ఏంటది అన్ఫిట్ ఫర్ పొజిషన్ రాస్తాను నీ ఎస్ఆర్లో నిన్ను నీకు సీఏ ప్రమోషన్ రానికుండా నేను చేస్తానని బాగా పెట్టారు ఆఫీసర్స్. ఇప్పుడు నేను నాకు జరిగిన ఇన్సిడెంట్లో ఆనందంగా హ్యాపీగా తెలియంత విషయంలో దేవుడి మీద ఆధారపడటం ప్రార్థించటం ఎన్నో బాధలు అయినా సరే అయితే ఇంకా ఇలా జరుగుతుండగా ఆ సిచ్యువేషన్ నుంచి అక్కడే నా బ్యాచ్మేట్ సీఏ అయ్యాడే నేను ఇంకా ఎస్ఐగా ఉన్నా బాధపడతా ఉన్నా దేవుడు నెమ్మదిగా ఆ సమస్య నుంచి నన్ను బయట పెట్ట మొదలు పెట్టాడు. ఆ సందర్భంలో ఆ 2 రిపోర్ట్లు కూడా మా ఇంకో చిన్న సార్ ఆ ఫాదర్ మీ ఎవిడెన్స్ చూపించడానికి తీసుకెళ్ళా ఎస్పీ గారి దగ్గరికి డిఐజీ గారి దగ్గరికి మా ఫాదర్ క్యాన్సర్ ఈ క్యాన్సర్ బొగ్గడం ఉంటా చూపించాను. ఇంకా అప్పుడు వాళ్ళు నిజంగా నమ్మారు, ఇంకా అలా ప్లీజ్ అవ్వటం మొదలు పెట్టారు. ఇంకా అన్ని పరిస్థితులు అన్నీ ఇద్దరు ఎస్పీ గారు డిఐజీ గారు ఇద్దరు నమ్మారు ఇతను జెన్యున్ అని చెప్తున్నాడు అన్ని జెన్యున్ అని చెప్పి ఇద్దరు నమ్మి నన్ను ప్లీజ్ అయ్యారు. తర్వాత నెమ్మదిగా అన్ని క్లియర్ అయిపోతాయని నేను ఒకటే ప్రే చేస్తున్నాను, ఎక్కడైతే అవమానం పాలేను అక్కడ నేను మళ్ళీ గౌరవంగా వెళ్ళాలేసాయా అని ఇలా ప్రే చేసుకుంటా ఉండేవాడిని. అక్కడ ఇంకంతా అయిపోయింది, అక్కడ నాకు సన్మాన్ కార్యక్రమం వెళ్ళిపోయిన తర్వాత సీఏ ప్రమోషన్ వచ్చాక సన్మాన్ కార్యక్రమం పెడతారు కదండి అక్కడ జిల్లాలో పెట్టారు. నేను అనుకున్నాను సాక్ష్యం చెప్పుకోవాలి ఖచ్చితంగా, నేను చాలా భయంకర స్టడీలో ఉన్నాను సాక్ష్యం చెప్పుకోవాలని ఆశపడ్డాను. అయితే సాక్ష్యం చెప్పుకోవడానికి అప్పుడు మా ఎస్బీ స్టాఫ్ అంతా ఉన్నారు, ఒక సుమారు 50 మంది ఉంటారేమో, ఒక అడిషనల్ ఎస్పీ గారు ఒక డిఎస్పీ గారు ఇద్దరు సీఏలు నేను ఉన్నాము. ఉంటే ఆ సిచ్యువేషన్లో మా ఎస్పీ గారు వస్తారని నేను అనుకోలే. ఎస్పీ గారు వచ్చాక నేను మాత్రం ఒకటే అనుకున్నా, ఇంకా సాక్ష్యం చెప్పాలనుకున్నాను చెప్పాల్సిందే, దేవుడికి నేను లెక్క చెప్పాలా, ఆఫీసర్స్ అందరూ లేకపోతే సబ్ అడ్మిన్స్ వీళ్ళందరూ నాతో ఇప్పుడు ఉండొచ్చు లేకుండా ఉండకపోవచ్చు కానీ నేను అయితే చెప్పాల్సిందని స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుని ఇంకా చెప్పేసి అప్పుడు మా మిసెస్ సెకండ్ డెలివరీకి ముందు నాకు ప్రమోషన్ వచ్చింది. ఆ ఫస్ట్ డెలివరీ అప్పుడు ప్రాబ్లం అట్లా సెకండ్ డెలివరీ టైంకి అంతా హ్యాపీ ఓకే. ఆ టైంలో నేను సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టండి, ఇలాగా నేను ఇలా కష్టాలని వచ్చాను కాబట్టి పేదలకు సాయం చేయని ఆశపడ్డాను, ఎవరిగా తీసుకోకుండా లక్షల కోట్లు ఇచ్చినంత ఆనందపడేవాడిని పేదలకు న్యాయం జరిగితే ఇలా చెప్పుకుంటూ వస్తుంటే మా ఎస్పీ గారు దగ్గర ఇంకా ఆయన కూడా లాస్ట్లో సార్ ఒక టాస్క్ ఇచ్చారు నాకు అన్నీ మళ్ళీ ఆయన దగ్గర గొప్ప పేరు తెచ్చుకోవడానికి ఒక గంజా కేసు ఇచ్చారు టాస్క్. ఆ గంజా కేసులో నేను జీకే వీధి అక్కడన్నీ వెళ్ళిపోయి నేను ముద్దాయిని తీసుకొచ్చా మంచి కేసు అది, కాన్ఫిడెంట్ గా మంచి ఆఫీసర్ కావాలి, హానెస్ట్ ఆఫీసర్ అన్నప్పుడు అందరూ నన్నే ఇలాగ రికమెండ్ చేయడంతో ఎస్పీ గారు నోటీస్ లోకి ఇంకా నా గురించి పాజిటివ్ వెళ్ళింది అన్ని. ఇంకా నేను ఆ కేసులో ముద్దాన్ని తీసుకురావడంతో సార్ కూడా నన్ను మెచ్చుకుని చాలా బాగా మాట్లాడారు. ఇంక ఇలాగ పాజిటివ్ ఏర్పడింది. ఐ థింక్ ఈ సన్మాన్ కార్యక్రమం టైంలో నేను చెప్పాను, ఇంకా నేను చెప్పాల్సిన సాక్ష్యం ఏంటంటే లాజరస్ వ్యక్తి చనిపోయినప్పుడు దేవుడు ఆయన్ని తిరిగి లేపారు. అప్పుడు ఒకటి, లాజరస్కి వచ్చిన ఈ రోగము మరణానికైతే కాదు కానీ దేవుణ్ణి మహిమపరచటానికే అని ఆ వాక్యం నేను చెప్పి, ఇది నాకు కలిగిన ఈ ప్రమోషన్ ఆగిపోవటం అనేది దేవుణ్ణి మహిమపరచడానికి ఈ 6 నెలలు కానీ నేను నష్టపోవడానికి కాదని చెప్పి చెప్తే పాప మా ఎస్పీ గారు లెగిసారు. లెగిసి అందరి ముందులో లెగిసి శ్రీనివాస్ అని నా గురించి మాట్లాడుతూ సారీ శ్రీనివాస్, సారీ శ్రీనివాస్, సారీ శ్రీనివాస్ 3 టైమ్స్ అని అనవసరం ఇబ్బంది పడ్డావు నువ్వు అని ఆ మాట అంటే అక్కడ ఉన్నందరూ ఆశ్చర్యపోయారు. డిఎస్పీ గారు అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏంటి ఆశ్చర్యపోయారు, ఏంటి ఆయన నాకైతే అనిపించింది ఒక గదిలో సార్ నన్ను తిట్టారే అందరు ముందు గదిలో తిట్టారు ఆయనకి నాకు తెలుసు, నేను చెప్పుకుంటాను తెలుసు తిట్టుతానే ఉన్నారు సాయంత్రం వరకు, కానీ ఆయన ఇప్పుడు అందరి ముందు మెచ్చుకున్నారు దేవుడు నా జీవితం చాలా అద్భుతం చేశాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను బ్రదర్. ఒకటి బ్రదర్ నేను చెప్పేది, ఎవరు ఏ సిచ్యువేషన్ అయినా అనుభవిద్దాం, దేవుడు మన జీవితం చాలా గొప్ప మేలు చేస్తారు, పట్టుదలతో కొనసాగుతాం. నేను అనుభవపూర్వకంగా నేను చాలా జ్ఞానం తెలుసుకున్నాను దేవుడిలో. నెక్స్ట్ ఇంకా బ్రదర్ నేను కన్క్లూజన్ ఇస్తున్నాను, ఈ కన్క్లూజన్ టైంలో మనం సర్వీస్ చేయాలి అని ఆశపడుతున్నాం. సర్వీస్ ఎలాంటి సర్వీస్, ఇప్పుడు మీ అక్కడ లూప్ లైన్ వాళ్ళు కాదు, లాండ్ ఆర్డర్ ఉన్న వాళ్ళు చేయొచ్చు, చాలా సర్వీస్ చేయొచ్చు. ఎలాంటి సర్వీస్ చేయొచ్చు, మనం ఇప్పుడు మన ఫోటోలు పెడుతున్నాము ఎస్ఎఫ్జీలో పేదలకు మనం బియ్యం ఇచ్చినట్టు లేకపోతే సర్వీస్ చేసినట్టు. బ్రదర్ మన పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్ళు ఎంతమంది పేదవాళ్ళు ఉంటారు పిటిషనర్స్, మన ఉద్యోగం మన నిజాయితీగా దేవుడు ప్రేమను చూపిస్తే ఎంతమందికి మేలు చేస్తాం బ్రదర్, ఎంత ఆనందం ఉంటుంది దాంట్లో. పెట్టండి బ్రదర్ డైలీ ఒకళ్ళు ఫోటోలు పెట్టండి బ్రదర్, కాన్స్టేబుల్స్ నుంచి ఏ ర్యాంక్ అయినా సరే మన స్టేషన్ ఎంతమంది పేదలు రావట్లేదు బ్రదర్, ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళని పలకరించే దిక్కు లేకుండా అలా ఉంటా ఉంటారు. వాళ్ళకి కూలి 500 రూపాయలు కూలిపోతుంది బ్రదర్ రోజుకి, ఆటో ఖర్చులు పోతున్నాయి బ్రదర్, రాను పోను వాళ్ళు వారాల తరబడి తిప్పుతూ చూడండి బ్రదర్, అది మన సర్వీస్ ప్రేమ, దేవుని ప్రేమ చూపుతాం బ్రదర్. లాండర్లో ఉన్న వాళ్ళకి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. దేవుని చెప్తే ఏంటో నా జీవితంలో తెలుసుకునేంత వరకు నేను ఈ సిఐడిలోనే ఉంటాను. నాకు ఆశ ఉంది దేవుని ప్రేమ చూపించాలి బయటకు వచ్చాయి, కానీ దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తున్నాను నా జీవితంలో. నా దేవుని చిత్తం ఏంటో ప్రేమ చూపించండి బ్రదర్ ప్లీజ్. కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ సిఐ గారు వీళ్ళందరూ ఉంటారు కదా మనకి అక్కడికి వచ్చేటప్పుడు, కానీ ఎంతమంది పిటిషనర్స్ ఉంటారు, అన్యాయం జరిగిన వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలా వాళ్ళ పరిస్థితి ఒక్కసారి 2 నిమిషాలు అడిగి చూడండి వాళ్ళు ఎలా ఉంటాయో, మనకి ఎలా మనం ఎంత హెల్ప్ చేయగలం వాళ్ళకి. వాళ్ళతో పర్సనల్గా మాట్లాడండి, కేసు గురించే కాకుండా ఏదో విషయం మీద. ప్రతిరోజు ఫోటోలు పెట్టండి బ్రదర్, దానికి వేరే కావాలి వేరే గ్రూప్ పెడదామా, ఎన్ని పోలీస్ స్టేషన్లు ఎంతమంది మన బిలీవ్ వస్తున్నారు, ఎందుకు మనం ఎంతమందికి మన సర్వీస్ చేయట్లేదు, న్యాయం చేస్తున్నాం, ఆ న్యాయమే సర్వీస్, ఆ న్యాయం చేసే సర్వీస్ జెన్యున్గా ఎవరి దగ్గర ఏం చేస్తారు అని సర్వీస్ చేద్దామని ఆశపడుతున్నా బ్రదర్. అందరిని అట్లా కోరుకుంటున్నాను, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మహేష్ వేలాది వందనాలు. నీకు ఫస్ట్ నాకు ఎలా చెప్పాలో నేను రాత్రి చాలా ప్రిపేరయ్యా, కానీ నాకు పూర్తిగా కంప్లీట్ చేయలేకపోయాను, కానీ చాలా సంతోషం. ఏదో చెప్పాలి, నేను దేవుడు సమానం చెప్పుకోవాలి, నాకు దేవుడు మేలు చేసిన దానికని ఆశపడ్డా, అందుకని ప్రయాసపడ్డా. థ్యాంక్ యూ బ్రదర్,
థ్యాంక్ యూ. దేవుడు నామానికి మనం కలిగిన కాక మరి 2 సంవత్సరాల క్రితం కొండవీటి శ్రీనివాస్ బ్రదర్ పరిచయం మరొక సిఐగా చెప్పారు, మీలాంటి ఫిచ్చడు ఇంకోడు ఉన్నాడు సిఐడిలో, మాట్లాడితే బైబిల్ 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 అంటాడు, ఒకసారి నెంబర్ ఇస్తా అన్నాడు. నాకు అలాంటి ఫిచ్చర్ కావాల్సి చూపించండి అని చెప్పి అడిగాను. అది ఒక మాట అన్నాడు ఆయన, వెస్ట్ గోదావరి మొత్తంలో ఒకే ఒక ఎస్ఐ కరప్షన్ లేకుండా హానెస్ట్ గా పనిచేశాడు, అంత నమ్మకంగా పనిచేశాడు, దేవుడు అంటే అంత భక్తిగా ఉన్నాడు అని చెప్పి అప్పుడు పరిచయం చేశారు. తర్వాత బ్రదర్తో మాట్లాడినప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చిన పిటిషనర్ని వాళ్ళని వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆటోకి ఛార్జ్ ఇచ్చేసి తిరిగి పంపించడం, ఎవరైనా నోట్లు తీసుకొని ఆ నోట్లు తీసుకొని డబ్బులు ఒకళ్ళు వేధిస్తూ ఉంటే వాళ్ళని పిలిపించి కేసు పెడతాను బెదిరించి ఆ నోట్లు చింపేసి వాళ్ళ అప్పులు మాఫీ చేయడం, ఇట్లా చాలా మంచి పరిచయం చేయడానికి ప్రభు మన సహోదరుని వాడుకున్నారు. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వాలి, దేవుని కొరకు నిలబడాలని ఆశపడతా ఉండగా దయచేసి మీ అందరి ప్రార్థనలో ప్రభు దర్శించి బలమైన సాధనంగా ఉద్యోగంలోనూ అలాగే అనేక మంది పోలీసుల మధ్య మాదిరిగాను మన సహోదరిని నిలబెట్టి వాడుకోవాలని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. కాల్స్ అన్మ్యూట్ చేస్తా ఉన్నాను, దయచేసి మీరు కాల్స్ మ్యూట్లో ఉంచుకోండి. ఎవరైనా ఒకరు ప్రేరేపించబడ్డవారు శ్రీనివాస్ కుటుంబం కొరకు భవిష్యత్తులో ప్రభు బలపరిచి వాడుకున్నట్లుగా ప్రార్థించేద్దాం. మరి ఏదైతే పేదలు పోలీస్ స్టేషన్కి వస్తున్నారో వాళ్ళకి సేవ చేసే అవకాశం ప్రభు మనకిచ్చారు. వాళ్ళకి మన ప్రేమ చూపించాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో మరి మనం ఎలాగున్నాం ఒకసారి మన అంతరంగాన్ని పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు ప్రార్థించేయండి. పేరు తీసుకుంటారు
మహాగణుడ మహాముడ
మీట్లో పెట్టుకోండి, మీట్లో పెట్టుకోండి.
కాల్ సిగిలేస్తున్నారు అట్లాగా, నేను ఎంత చెప్తున్నా అర్థం కావట్లేదు. కాల్ సిగ్గుతో తెచ్చుకోండి, ప్రార్థన సమయం పాడైపోతుంది. సెట్ అయింది, ప్రార్థన చేయండి. ఎవరైనా ఒకరు ప్రేరేపించబడ్డవారు సాక్ష్యాన్ని బట్టి ప్రభు మన ప్రహోదం బలపరిచి వాళ్ళకి ప్రార్థించండి. అక్కడ
పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, స్తోత్రం 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 నాయన. సర్వోన్నతుడా శక్తిమంతుడా అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా నాయన. అబ్రహాం దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, మా తండ్రి నా తండ్రి, మీకు స్తోత్రములైన. అల్పయు ఒమేగయైన సర్వోన్నతుడా ఆయన నా తండ్రి, మీకు స్తోత్రములైన. ఈరోజు ఉదయం నాయన మీరు ఏర్పాటు చేసిన సంఘం, మీరు దర్శించి నిర్మిస్తున్న సంఘాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. అయ్యా ప్రతి గురువారం నాయన మమ్మల్ని బలపరచుటకు అయ్యా నా తండ్రి అయ్యా సాక్ష్యం ఇప్పిస్తున్నందుకు మీకు స్తోత్రములు ప్రభు. నా తండ్రి నా దేవా మీకు స్తోత్రములు అయ్యా. మాతో మాట్లాడారు, నేరుగా మాట్లాడారు ప్రభా. అయ్యా నా తండ్రి నాయన అయ్యా అనుభవిస్తూ నేనే అనుభవం ద్వారానే తెలుసుకుంటే నిలబడతాం, దేవుని విలువ తెలుస్తుందని చెప్పినారు నా తండ్రి, మీకు స్తోత్రములు ఆయన. అయ్యా అవును నాయన, ప్రతిరోజు నాయన అనేక మంది పేదలు నాయన పోలీస్ స్టేషన్కి వస్తున్నారు ప్రభా. వారితో మాట్లాడితే నాయన అయ్యా నా తండ్రి ఆత్మలను సాధించవచ్చు అని చెప్పారు. మా జీవితంలో మేము పరిశీలిస్తున్నాం నాయన, మేము అనుభవిస్తున్నాం నాయన. వారి కేసు గురించి కాకుండా నా తండ్రి వారి జీవన విధానాన్ని తెలుసుకుని వారితో మాట్లాడినప్పుడు నాయన, దేవుని గురించి చెప్పినప్పుడు నాయన వారు గ్రహిస్తున్నారు ప్రభా, మీకు స్తోత్రం నాయన. అయ్యా నా తండ్రి అయ్యా చేతులు ప్రార్థించే చేతులు కాకుండా నాయన నా తండ్రి మదర్ తెరీసా గారు చెప్పినట్టు సహాయం చేసే చేతులు మిన్నా అని చెప్పినారు తండ్రి ప్రభు. నాయన అయ్యా నా తండ్రి అయ్యా కష్టాల్లో నా తండ్రి అయ్యా దేవుని విడిచి నాయన అయ్యా చేసిన తప్పుల కోసం నాయన మనం అనుకోకుండా విరుక్కుంటామని చెప్పినారు ప్రభు. నాయన అయ్యా మనకు తెలియదు నాయన నడిపింపు ఆయన ఎవరి నా జీవితంలో నాయన అయ్యా మీరు నాయన నన్ను మధ్యరాలు తీసుకెళ్లి ఎస్ఎఫ్జే సంఘాన్ని పరిచయం చేసి ప్రభు అయ్యా పూర్తి మార్పుకు కారణమైన నా ప్రభు నా తండ్రి, మీకు స్తోత్రములు ప్రభు. అయ్యా నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన సంఘం ద్వారా అనేక మంది బలమైన సాక్ష్యాలు ఇప్పిస్తున్నందుకు మీకు స్తోత్రములు ఆయన. అయ్యా నా తండ్రి ఈనాడు సాక్ష్యం చెప్పిన శ్రీనివాస్ సిఏ గారు నాయన ప్రభు మీరెంతో కష్టాల్లో నాయన దర్శించి నాయన ఆనందపడజేశారు తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. ఆ సాక్ష్యం వింటుంటే నాయన మా జీవితాన్ని మేము చూసుకున్నట్టుంది తండ్రి ప్రభు. అయ్యా ఎవరో తీసుకొచ్చారు నాయన, ఎవరో లాకప్ లేశారు, ఏదో మన పోలీస్ స్టేషన్ వెళ్ళి నాయన అక్కడ ఇరుక్కున్నాడు. ఇరుక్కున్న సంగతి కూడా తెలియదు నాయన ప్రభు. మీరు దర్శించడం కోసం, మీరు నిర్మించడం కోసం, నిలబెట్టడం కోసం, మీ మహిమలు చూపించడం కోసం నాయన మీరు ఆటంకాలు ఏర్పాటు చేశారు ప్రభు. ఓ దేవా మీకు స్తోత్రములు ప్రభా. అయ్యా ఆటంకాలు కష్టాలు నాయన మిమ్మల్ని గ్రహించటకే నాయన ప్రభా అని మేము తెలుసుకున్నందుకు మీకు స్తోత్రములు ప్రభా. ఓ దేవా మీకు స్తోత్రములు అయ్యా, అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రములు నాయన. మా జీవితాలు నాయన మీరిచ్చి పరిశీలించేవారుగా ఉన్నారు నాయన. అయ్యా ఇస్తున్నారు కానీ మేము మర్చిపోతున్నాం ప్రభు తండ్రి ప్రభా. అయ్యా లాండ్ కార్డులో ఉన్నందుకు మేము సంతోషపడుతున్నాం, ఏదో కష్టం బాధపడుతున్నాం కానీ నాయన ఈ సాక్ష్యం వినట ద్వారా నిత్యం పోలీస్ స్టేషన్ లో ఉండి నాయన ఆత్మలను నాయన అయ్యా రక్షించడం కోసం మాకు నిలబెట్టి మాతో ధైర్యాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఆయన. ఓ దేవా మీకు స్తోత్రములు ఆయన ప్రభా. ఈ రీతిగా మమ్మల్ని నిలబెట్టుకు మీరు ఇచ్చిన సాక్ష్యాలను బట్టి, నడిపిస్తున్న సంఘాలను బట్టి, అయ్యా నడిపిస్తున్న నీ ప్రియ శిష్యుడు మహేష్ గారిని బట్టి మీకు స్తోత్రములు ఆయన ప్రభా. అనేకమైన బలమైన కార్యక్రమాలు ఈ నాయన యశబ్ జోదర్ తీసుకున్నందుకు మీకు వేలాది స్తోత్రములు. మీరు నడిపిస్తున్న సంఘాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభా. ఓదేవా తండ్రి శ్రీనివాస్ గారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. అయ్యా నాయన గారు నాయన ప్రభా, అయ్యా నా తండ్రి, మా డిపార్ట్మెంట్ ద్వారా వచ్చిన పిల్లల మనసులు ఎట్లా ఉంటున్నాయో మాకు అర్థమైంది ఆయన. అయ్యా నా తండ్రి, మా జీవితాలు కూడా మా పిల్లలను కూడా కట్టుకున్నటకు, దేవుళ్ళు నడిపించటకు ఈ సాక్ష్యాన్ని బట్టి, మేము బలపట్టకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రం నాయన. నాయన ప్రతిక్షణ మీ కాపుదలు కనికరించి మమ్మల్ని నడిపించమని, బలంగా వాడుకోమని నా ప్రభు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్.